Yesterday we discussed how the various steps that build up to effective hearing. Initially there is the causeless association of devotees, somehow inspired by Krishna. Saintly persons are moving here and there. In our case, His Divine Grace A.C. Bhaktivedanta Swami's, unparalleled example to give descending mercy to all kinds of unqualified persons. And I'll come closer. That is the beginning, some causeless mercy. And then there is an eagerness to hear, and based on that eagerness to hear, some faith develops. And then there is steady association with sadhus and service to the sadhus. And based on that service to the sadhus, then there is the acceptance of Guru Padashraya principle, taking shelter of a devotee to develop further in bhajana kriya. Then one accepts the principles of bhajana kriya, particularly shravanam kirtanam, and even more particularly shravanam, because you can't really do kirtana till you have done shravana properly. So if we don't do shravana properly, and we discuss what does it mean to do proper bhajana kriya, one has to be very honest, non-duplicitous. One should want very honestly a relationship with Krishna, not just some material benefits or something from Krishna, but one must want a loving relationship with Krishna. Even though one may have other desires, generally one does in the beginning of Krishna consciousness, one should at least have a strong desire to cultivate a relationship with Krishna. In fact, that's what bhajana kriya is all about, wanting a relationship with Krishna. So in that mood, being very honest in the sadhana practices, not having a cheating mentality, if we carry on with shravanam kirtanam, then Krishna within the heart cleanses the dirty things, because he's the well-wishing friend, suhrut, the well-wishing friend of the truthful devotee. So he removes all dirty things in the heart. And when after bhajana kriya has been performed properly, then there is the removal of anarthas in the heart, and one becomes steadily situated in bhakti, nishtha. So there are two things required there. One is the regular hearing of Bhagavatam, and there is the regular rendering of service to the Bhagavata. And to the Bhagavatam also, being in the mood of service to the Bhagavatam rather than in the mood of, getting some mileage out of the Bhagavatam, some exploitative advantage from the Bhagavatam. Then one can become situated in steady devotion.
మొట్టమొదటి అకారణంగా ఏదో కృష్ణుడు చేసిన ఏర్పాటు వల్ల మనకి సాధువుల సాంగత్యం అనేటువంటిది లభిస్తుంది. ఇక మన విషయంలో వస్తే అసమానమైనటువంటి కృప ప్రభుపాదుల వారు మన పట్ల చూపించడం వల్ల మనకి సాధువుల సాంగత్యం ఏర్పడుతుంది. ఆ సాధువుల సాంగత్యం ఏర్పడిన తర్వాత వారి దగ్గర నుంచి మనం వినాలనేటువంటి ఆతృతను చూపించినట్లయితే, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఆతృతతో మనం వింటామో విశ్వాసం ఏర్పడుతుంది. విశ్వాసం ఏర్పడినప్పుడు అదే శ్రద్ధ. ఆ విశ్వాసం ద్వారా ఆ సాధు సాంగత్యంలో వాళ్ళు చెప్పినటువంటి వచనాలన్నీ కూడా మనం వింటాం. విని మనం దీక్షను తీసుకునేటువంటి స్థాయికి ఎదగడానికి సిద్ధమవుతాము. ఆధ్యాత్మిక గురువును స్వీకరించడానికి సిద్ధమవుతాం. ఆ విధంగా సిద్ధమైనప్పుడు భజనగిరి స్థాయిలోకి వెళ్తాం. భజనగిరి స్థాయిలో శ్రవణము కీర్తనం చేయాల్సి ఉంటుంది. శ్రవణ కీర్తనలు శ్రవణమే, కీర్తన తర్వాత సంగతి. శ్రవణంలో పరిపూర్ణత పొందని కీర్తన మనం చేయలేము. కాబట్టి ముందు శ్రవణంలో పరిపూర్ణత పొందాలి. శ్రవణంలో పరిపూర్ణత పొందామంటే దీన్ని మనం చెప్పుకున్నాం, కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం. కృష్ణుడితో దేనికోసం సంబంధం ఏర్పరచుకోవాలి? ఏదో భౌతికమైన ప్రకృతి తీర్చుకోవడం కోసం సంబంధం కాదు, కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఏర్పరచుకోవాలి. ప్రారంభంలో ఉంటుంది కొంచెం భౌతికమైనటువంటి పాకులాట, అయితే కూడా మనం ఈ లక్ష్యాన్ని మాత్రం కలిగి ఉండాలి. కృష్ణుడితో ఏ విధమైనటువంటి భౌతిక వాంఛన లేకుండా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఆ ఉద్దేశాన్ని కలిగి ఆ రకమైనటువంటి సంబంధం కృష్ణుడితో కనుక ఏర్పరచుకున్నట్లయితే ఆ భజన క్రియలో శ్రవణం మనం బాగా చేసినట్లు అవుతుంది. ఆ శ్రవణం తర్వాత కీర్తనము, ఆ రెండు చేయడం వల్ల మనకి భక్తిలో నిష్ఠ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ నిష్ఠ అనేటువంటిది ఏర్పడినప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? మనము రోజు కూడా భాగవతాన్ని శ్రద్ధగా మనం వినాలి, భాగవతుని శ్రద్ధగా మనం సేవించాలి. వాస్తవానికి భాగవతాన్ని కూడా శ్రద్ధగా సేవించాలి. సేవా భావనతోనే భాగవతాన్ని కూడా వినాలి. భాగవత నుంచి ఏదో నేను ఏదో నేర్చుకుని భాగవతాన్ని ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతో కాకుండా భాగవతాన్ని కూడా సేవాభావంతో మనం వినాలి. భాగవతాన్ని సేవాభావంతో సేవించాలి. అప్పుడు నిష్ఠ అనేటువంటి స్థాయి ఉంటుంది.
సో వి గాన్ మూవ్ ఫార్వర్డ్ విత్ దట్ బ్రీఫ్ రీక్యాప్. వి డిస్కస్ అదర్ థింగ్స్, ద ఎంథూజియాజం ఆఫ్ ద సేజెస్, ద రెస్పెక్ట్ టువర్డ్స్ సుధ గోస్వామి, ద ఈగర్నెస్ టు హియర్ ఫ్రమ్ హిమ్ ఫర్ ఎ ప్రొలాంగ్ టైమ్ అండ్ సో ఆన్. But this was the main emphasis of yesterday evening's class.
నిన్న మనం ఇంకా చెప్పుకున్నాం, ఈ వీళ్ళు ఈ నమ్మశరణంగా ఉన్న ఋషులు సూత గోస్వామిని చూసి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, వినాలని ఆతృతను చూపిస్తున్నారు, ఆయన దగ్గర నుంచి దీర్ఘకాలం వినాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇటువంటివన్నీ వాళ్ళు ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పటికీ నిన్న మనం చెప్పుకున్నట్ల ముఖ్యమైన విషయాలు మాత్రం ఇవి.
So today we're going to go forward verse 19 and 20, and then I'm going to go and look at Bhagavad Gita a little bit on how the principle of hearing is working in the case of Arjuna and what we can extract from that for ourselves.
మనం ఈ రోజు 19 శ్లోకాలు చెప్పుకుంటాము. చెప్పుకున్న తర్వాత భగవద్గీతలో ఈ శ్రవణ విధానం ద్వారా అర్జునుడు ఏ విధమైన ప్రయోజనాన్ని పొందుతున్నాడు అనేటువంటిది భగవద్గీత నుంచి తెలుసుకుని దాని నుంచి మనం ఏ విధంగా ఆ పద్ధతిని మనం అమలులో పెట్టాలి అనేటువంటిది తెలుసుకుంటాం.
సో తదా రజస్తమో భావ కామ లోబాదయస్య చేతయేతర్ అనావిధం స్థితం సత్వే ప్రసీదతి. సో ఆఫ్టర్ నిష్ఠ భక్తి దెన్ కమ్స్ రుచి. దేర్ ఇస్ ఎ రుచి దట్ ఇస్ మెన్షన్డ్ ఇన్ verse 16, Vasudeva Katha Ruchi. That ruchi is not the mature ruchi, mature taste. It is a preliminary taste to hear about Vasudeva. In the association of devotees, you might feel some attraction. But when you're not in the association of devotees, you don't feel that attraction. This ruchi is a sthitam sattve prasidati. You become steadily fixed in the platform of a taste for hearing, because the lower modes of nature and the accompanying bad qualities in the heart are removed. What is blocking our taste is these unwanted things in the heart. As the unwanted things in the heart like kama, krodha, lobha are removed, then there is a natural taste for hearing about Krishna, chanting Krishna's names, remembering Krishna and so on. So that is the next stage of development in a devotee's life through the hearing process. All this is hearing based on hearing. So the next developmental stage is a steady ruchi. According to Vishwanath Chakravarti Thakur, there are two stages of ruchi. One stage of ruchi is when the musical accompaniments of kirtan and so on are very nice. Then we like the kirtan. Mridanga is nice, kartals are nice, the devotees are singing and dancing nicely, then we like the kirtan. That is the lower stage of ruchi. The higher stage of ruchi is you're just simply attracted to the holy name and the Krishna Katha itself, not to the musical accompaniments or the environment. Even if the environment is very bad, even if the kirtan is sung very poorly, you still become attracted. That is the natural taste of the living entity.
Ikkada ee nishtha anetundi sthayi vachin tarvata ikkada ee 19th shlokamlo vivaristunnaru. నిష్ఠ అనేటువంటి స్థాయి తర్వాత మనకి రుచి అనేటువంటిది వస్తుంది. భక్తిలో స్థిరంగా మనం నెలకొన్న తర్వాత దీని పట్ల రుచి అనేటువంటిది ఏర్పడుతుంది. 16 శ్లోకంలో చెప్పిన రుచికి దీనికి తేడా ఉంది. 16 శ్లోకంలో వాసుదేవ కథ రుచి అని చెప్పారు. అది వచ్చి ప్రాథమికమైనటువంటి రుచి. అది భక్తులకు సాంగత్యం అనేటువంటిది మనకు కొంచెం ఆకర్షణ కలిగిస్తుంది. భక్తుల సాంగత్యం లేకపోతే అసలు వాసుదేవ కథ వినాలనే రుచి ఉండదు. అది ప్రాథమికమైనటువంటి రుచి. కానీ ఇక్కడ ఏంటంటే చెప్పేది స్థిరమైనటువంటి భక్తిలో నిష్ఠ అనేటువంటి స్థాయిని చేరుకున్న తర్వాత మనకు వచ్చేటువంటి రుచి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అక్కడ రుచి వస్తుందంటే అప్పటికి హృదయంలో అనవసరమైనటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఉంటాయి. కామక్రోధలోమైనటువంటి అప్పటికే తొలగిపోయి ఉంటాయి. కాబట్టి నిష్ఠగా అతను ఉన్నాడు గనక అతను ఈ రుచి అనేటువంటిది పొందుతూ ఉంటాడు. ఈ రుచి అనేటువంటిది కూడా రెండు రకాలుగా ఉంది. ఒకటి వచ్చి ఏంటంటే వాయిద్యాల ద్వారా పొందేటువంటి రుచి, అంటే కరతాళ మృదంగం అన్ని కూడా చక్కగా వాయిస్తే కీర్తన నాట్యంతో కూడా బాగా చేస్తే దాని పట్ల రుచి చెందడం అనేటువంటిది. ఇది వచ్చేసి తక్కువ స్థాయి రుచి. అది అధిక స్థాయి రుచి ఉంది ఇంకొకటి. అదేమిటంటే నామం పట్ల రుచి ఏర్పరచుకోవడం, కథ పట్ల రుచి ఏర్పరచుకోవడం. అంటే ఆ రుచి ఎలా ఉంటుందని అంటే అక్కడ అననుకూల వాతావరణం ఉన్నప్పటికీ కీర్తన పాడేవాళ్ళు సక్రమంగా పాడైపోయినప్పటికీ కూడా వాళ్ళు కీర్తన పాడారంటే వెంటనే ఆత్మ ఆ నామం పట్ల ఆకర్షితమైపోతుంది. ఆ విధంగా సహజమైన రుచి ఏర్పడుతుంది. ఇందాక క్షమించాలి, ఇందాక ప్రభు చెప్పిన దాంట్లో ఒకటి మనం చెప్పుకోలేదు. ఈ భజనకిరి తర్వాత ఏమవుతుంది అంటే భజనకి తర్వాత అనర్థని కూడా జరుగుతుంది. కృష్ణుడు ఏం చేస్తాడు, అతని హృదయంలో అనవసరమైన విషయాలన్నీ కూడా తీసేస్తాడు. తీసేసిన తర్వాత అనవసరమైన విషయాలన్నీ కూడా తీసి పక్కన పెట్టిన తర్వాత అతను నిష్ఠలో ఉంటాడు.
సో ఆఫ్టర్ రుచి ఇస్ ఆసక్తి. ఆసక్తి మీన్స్ అటాచ్మెంట్. ఆసక్తి ఆల్సో మీన్స్ దాట్ విచ్ ఇస్ ఇమ్మూవబుల్ స్థిత. సో హియర్ సుత గోస్వామి యూజ్ ద వర్డ్ స్థితం సత్వే ప్రసీదతి. ఇన్ అదర్ వర్డ్స్ హీ డెవలప్స్ ఎ స్టడీ అటాచ్మెంట్ towards Krishna through the process of hearing. So there's taste for hearing and then there's a steady attachment for hearing, immovable. Even if accidentally the mind is withdrawn to something else, the mind quickly comes back to Krishna. In the case of a beginning devotee, it's the opposite. With great effort you have to bring the mind to Krishna for half a second and quickly the mind goes somewhere else. With great effort you work hard, you know, you chant for 1 hour, and maybe for 10 seconds you may be able to focus on Krishna's name. And then again the mind is going everywhere else. Whereas in the asakti, this is the material asakti. Material asakti means you are fixed in the material energy, the lower modes of nature. And again and again your mind goes to those lower modes of nature. No matter how hard you try, that happens. This is more or less a standard feature for every devotee in the beginning. It's really unavoidable. But when one reaches the asakti stage, it's just the reverse. Accidentally, if the mind has to go to something else for some practical purpose, immediately the mind comes back to Krishna. Immediately that taste for hearing is there. So this is a very advanced stage of bhakti, asakti.
ఈ రుచి తర్వాత ఆసక్తి అనేటువంటి స్థాయి ఉంటుంది. రుచి అనేటువంటి స్థాయిలో భగవంతునికి నామం పట్ల రుచి అనేటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల భగవంతుని పట్ల ఆసక్తి అంటే ఆకర్షణ, భగవంతుడి పట్ల ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది, నామం పట్ల రుచి అనేటువంటిది ఉంటుంది, భగవంతుడి పట్ల బంధన అనేటువంటిది ఉంటుంది. ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనస్సు ఎప్పుడు కృష్ణుడి దగ్గరే ఉంటుంది. అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా పక్కకి వెళ్ళినా గానీ వెంటనే మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తుంది ఇతనికి. అదే ప్రారంభ స్థితిలో ఉన్న భక్తుడి విషయం చూస్తే దీనికి వ్యతిరేకం. అత్యంత కష్టమైన మనసుని కృష్ణుడి మీద కాసేపు పెడతాడు, మళ్ళీ టక్కన మనసు బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ తీసుకొచ్చి కాసేపు మనసు లగ్నం చేస్తాడు కృష్ణ మీద, మళ్ళీ వెళ్ళిపోతుంది. చాలా కష్టపడాలి అతను. ఎందుకనంటే అతని ఆసక్తి భౌతికమైన ఆసక్తి, అక్కడ త్రిగుణాలకు లోపడి ఉన్న ఆసక్తి అది. అందువల్ల అతను ఎంత ప్రయత్నిస్తున్నా గానీ మనసు మళ్లీ భౌతికంగానే వెళ్ళిపోతుంది. మనందరికీ అనుభవం ఉండింది ఇది. కానీ ఎవరైతే ఈ ఆసక్తి అనేటువంటి స్థాయికి వస్తారో, రుచి తర్వాత ఆసక్తి, అక్కడ అతనికి స్థిరమైనటువంటి ఆకర్షణ భగవంతుని పట్ల ఉంది. ఆ తర్వాత రుచి అనేటువంటిది ఉంది వాసుదేవునికి కథ పట్ల. కాబట్టి ఇంకా అతను మనస్సు యాదృచ్ఛికంగా ఎప్పుడన్నా అలా పక్కకి వెళ్ళిన మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేస్తుంది.
సో నెక్స్ట్ స్టేజ్, ఐఎమ్ గివింగ్ యూ అన్ ఓవర్వ్యూ ఆఫ్ హౌ ద డిఫరెంట్ స్టేజెస్ డెవలప్ టువర్డ్స్ ద ఫైనల్ డెవలప్మెంట్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. వెన్ వన్ కెన్ కంటిన్యూస్లీ రిమెంబర్ కృష్ణ. When can one continuously remember Krishna? When he has prema for Krishna. If you don't love Krishna, you cannot remember Krishna continuously. So attaining prema bhakti and continuously remembering Krishna are one and the same. So the next stage of development is bhava. The characteristics of bhava are intense jubilation. This is one of the characteristics. One is experiencing ecstasy in the process of serving Krishna.
ఇక్కడ మీకు వరుస క్రమపద్ధతిలో మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఈ కృష్ణుని నిరంతరము స్మరించడము అనేటువంటి స్థాయి ఎవరికి వస్తుందంటే, ఎవరైతే భగవంతుడి పట్ల ప్రేమ భక్తిని కలిగి ఉన్నారో వాళ్ళకు వస్తుంది. ఏ విధంగా చెప్పుకోవాలంటే, కృష్ణుని ప్రేమించకుండా కృష్ణుని నిరంతరం గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. కృష్ణుని ప్రేమించడము, కృష్ణుని నిరంతరం గుర్తుపెట్టుకోవడము రెండు కూడా ఒకటే. ఈ ఆసక్తి తర్వాత స్థాయి ఏమిటంటే భావ అనబడే స్థాయి. భావస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి ఆనందాన్ని ప్రకటిస్తాడు, తన్మయత్వాన్ని ప్రకటించేటువంటి స్థితిలో అతను ఉంటాడు.
సో వెన్ వన్ ఇస్ ఫ్రీడ్ ఫ్రమ్ ద లోవర్ మోడ్స్ ఆఫ్ నేచర్ అండ్ సిచ్యువేటెడ్ స్టెడీలీ ఇన్ ఆసక్తి, దెన్ ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ ఏవం ప్రసన్న మనసో. వన్ ఇస్ కంప్లీట్లీ జూబిలెంట్ ఆల్ ద టైమ్. దర్ ఇస్ నో సెసేషన్ ఆఫ్ ఇస్ హ్యాపీనెస్. ఆనందాంబుధి వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. సో one experiences everything, because one sees everything reminds a person in that stage of Krishna.
whatever he says, sees, and therefore he is always happy. Vishwam purna sukhayate.
ఇతను ఈ ఆసక్తిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అధమ గుణాల నుంచి భౌతిక గుణాల నుంచి బయటపడి ఉండడం వల్ల అతను ప్రతి నిమిషం కూడా ఎంతో దివ్యమైనటువంటి ఆనందాన్ని అక్కడ అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి చోట కూడా కృష్ణునే చూస్తాడు కాబట్టి అతను ఎక్కడైనా సరే కృష్ణను చూసి ఆనందించగలుగుతూ ఉంటాడు.
A devotee becomes linked in bhakti yoga, bhagavad bhakti yogataha, with Krishna. There is a bhakti mentioned earlier in Nashta Prayusha verse. That is the nishtha bhakti, where there are still some anarthas present, but they don't bother one's Krishna consciousness. Here, one is completely linked with Krishna in a mood of deep devotion, loving service to Krishna. After bhava comes prema. This is prema. Prema bhakti is described here. Evam prasanna manaso bhagavad bhakti yogataha.
Ikkada ee bhava sthayi anetundi daatukuna tarvata prema sthayi anetundi vastundi. Kaani eppudaithe oka vyakti bhava sthayilaku vastado aa tarvata bhagavantudu ento gaadamainatundi teeramainatundi bhakti tho atanu nimagnamai untadu. Inda mundu akkada ee nashtapraya shabdareshu daggara akkada bhakti ani chepparu. ఆ భక్తి నిష్ఠ స్థాయిలో ఉన్నటువంటి భక్తి అంటే ఆ భక్తులు ఇంకా కొంచెం అనర్థాలు అనేటువంటివి ఉంటాయి. ఉన్నప్పటికీ అనర్థాలు ఏమి అతను భక్తిని కలత కలిగించలేవు కానీ అనర్థాలు ఉన్నాయి. కానీ భావస్థాయిలో వచ్చినటువంటి భక్తుడు ఇతను భగవంతుడితో గాఢమైనటువంటి భక్తుల నిమగ్నమై ఉంటాడు. దీని తర్వాత వచ్చేటువంటిదే ప్రేమ అనేటువంటిది, ప్రేమ భక్తి అనేటువంటిది.
ఇన్ దాట్ మెచ్యూర్ స్టేజ్ ఆఫ్ ప్యూర్ లవ్ ఆఫ్ కృష్ణ వాట్ హ్యాపన్స్ భగవత్ తత్వ విజ్ఞానం. You positively realize the personality of Godhead. Premanjana charita bhakti vilochana santa sadeva hridayesha vilokayanti yam shama sundaram achintya guna swarupam govindam adipurusham tamaham bhajami. One sees Krishna face to face at this point, practically speaking.
Prema bhakti anetundi sthayiki evaraithe cherukuntaro aa anubhavaniki evaraithe cherukuntaro vallu pratyakshanga bhagavantuniki sakshatkar pondutaru. శ్లోకంలో వివరించబడినట్లుగా వాళ్ళు భగవంతుని ముఖాముఖి దర్శించగలిగేటువంటి స్థాయికి చేరుకుంటారు ప్రేమ భక్తి స్థాయిలో ఉన్నటువంటి భక్తులు.
సో దిస్ కాల్ దర్శన్, దిస్ కాల్ దర్శన్. సో ఆఫ్టర్ దర్శన్ వెన్ వన్ హ్యాస్ ద దర్శన్ ఆఫ్ ద సుప్రీం లార్డ్, ఫ్యాక్చువల్ పాజిటివ్ సైంటిఫిక్ రియలైజేషన్ ఆఫ్ ద లార్డ్, అట్ దట్ టైమ్ వన్ బికమ్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కనెక్షన్ విత్ ద బాడీ. దర్ ఇస్ నో మోర్. He doesn't function as if he has a body, practically speaking, like Prahlada Maharaj. Although he was in the body, he didn't even notice anything that was going on around him. He was completely oblivious to what was going on. Hiranyakashipu's many, many methods of torture. Prahlada Maharaj was practically not aware of it.
దీని దర్శనం అని చెప్పేసి అన్నారు. ఆ దర్శనం అనేటువంటి స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తి భగవంతుని పూర్తిగా సాక్షాత్కరించుకోగలుగుతాడు. ఆ భగవంతుని పూర్తిగా సాక్షాత్కరించుకోగలుగుతున్నాడు కాబట్టి దేహం పట్ల అతనికి ఎటువంటి బంధనం అనేటువంటిది ఉండదు. దేహంలో ఉంటున్నాడు కానీ అసలు బయట బాహ్యంగా దేహానికి ఏం జరుగుతుంది అనేటువంటిది అతనికి తెలియదు. ప్రహ్లాద మహారాజు ఉదాహరణ, ఆయన దేహంలో ఉంటున్నాడు, దేహానికి ఏం జరుగుతుంది ఆయనకు తెలియడం లేదు. హిరణ్యకశిపుడు ఉన్న విధాలుగా ఆయన చిత్రహింసలు పెడుతున్నప్పటికీ తన దేహానికి ఏం జరుగుతుంది ఆయన కనీసం పట్టించుకుని కూడా పట్టించుకోవడం లేదు. దేహం నుంచి పూర్తిగా బంధన విడివడి ఉంటాడు ఆయన.
The progressive development of consciousness as one submits himself to the hearing process seriously. We should have this aim. If we don't have this aspiration, it won't ever happen. Sometimes devotees ask, how can we reach these elevated states of consciousness? The first thing is to desire such elevated states of consciousness. I'm not there yet, for sure. And I know there is a huge difference between what is the standard and where I am, but I hear and strive by the right means. Once again, the lighthouse example. You're lost in the deep sea, darkness all around you. In the distance, somewhere, you see the lighthouse. And if you keep striving by the right means, surely, in spite of all disadvantages, circumstances, you will reach that place. So we should know what is the purpose of this hearing. Why are we hearing? It is not just to say that I attended the Bhagavatam class. every experience in the Bhagavatam class should be like this. Somebody asked me today, how can you hear like this? It is the true spirit of submission that is necessary for getting into this mood. In every Bhagavatam class, you can get into this mood. It's possible. Although you may not develop that consciousness, you can get into the mood of that consciousness. Every Bhagavatam class, in fact, every interaction you have with a devotee can be with this kind of depth of application.
ఇక్కడ మనం శ్రవణం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం చెట్టు చివరికి ఈ ప్రేమ భక్తి పొందడం అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎవరైనా అనొచ్చు మనం అంత స్థాయిలో లేము అని చెప్పేసి, మనం ఆ లక్ష్యం ఏమిటనేటువంటి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆ స్థాయిలో అయితే లేము, నేను ఆ స్థాయిలో అయితే లేను, కానీ ఆ లక్ష్యం అనేటువంటి నేను తెలుసుకోవాలి. అది పద్ధతి తెలుసుకుని దాన్ని ఏ విధంగా సాధించాలి అనే దానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక లక్ష్యం అనేది ఉంది, దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ స్థాయిలో నేను లేను అయినప్పటికీ ప్రయత్నం చేయాలి. దీనికి ఉదాహరణ మనం చెప్పుకున్నాము, సముద్రంలో చిక్కుపోయాడు గతను, చుట్టూ చీకటి ఉంది. అటువంటి స్థితిలో దూరంగా దీపస్తంభం కనపడింది. దీపస్తంభం కనపడినప్పుడు ఆ దీపస్తంభాన్ని చూసుకుంటూ ఆ కాంతిని చూసుకుంటూ అతను ప్రయత్నించినట్లయితే ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అక్కడికి చేరుకుంటాడు అతను. అట్లానే లక్ష్యం అనేటువంటిది ఉంది. మనం చేసేటువంటి శ్రవణ యొక్క ప్రయోజనం తెలుసుకోవాలి. మనం ప్రయోజనం తెలుసుకుని దానికోసం మనం ప్రయత్నించాలి. ఊరికి నేను భాగవత ఉపన్యాసాన్ని వినేశాను అని అంటే కాదు, వద్దని ఎవరు అడుగుతున్నారనమాట. బాగా ఎట్లా మనం చక్కగా వినాలి అని అంటే శరణాగతి భావంతో వినాలన్నమాట. శరణాగతి భావంతో ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకి శరణాగతి అనేటువంటి చైతన్యం మనకు లేదు, ఇంకా రాలేదు ఆ చైతన్యం. ఆ చైతన్య భావనతో, ఆ చైతన్యం తెచ్చుకోవాలి అనే భావనతో వింటే కూడా దానివల్ల మనకి నిజమైనటువంటి ఫలితం కనబడుతుంది. అది భాగవతం ఉపన్యాసం వినడం కావచ్చు, తోటి భక్తులతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, అతని దగ్గర నుంచి మనం వినేటప్పుడు శరణాగతి భావాన్ని కలిగి ఉంటే దానివల్ల శ్రవణం యొక్క ఫలితాన్ని పొందగలుగుతాం.
బై ఆర్ మెకానికల్ ఎఫర్ట్స్ టు హియర్ యూ విల్ నాట్ గెట్ ఇన్ టు సీ కృష్ణ లైక్ దాట్. వాట్ ఈస్ నెసెసరీ ఇస్ కృష్ణస్ మెర్సీ. ఇన్ ద కేస్ ఆఫ్ నారద ముని, హీ గాట్ డైరెక్ట్ దర్శన ఆఫ్ కృష్ణ. హీ వాస్ యు నో వెరీ టైర్డ్. హీ టుక్ బాత్ ఇన్ ఎ రివర్ ఎ లేక్. And after taking bath in the lake, he was relaxing under a tree with his eyes closed, meditating upon the super soul. And all of a sudden, Krishna appeared in front of his eyes. And Narada Muni became so ecstatic, he lost himself for the time being. And then Krishna disappeared. And again, Narada Muni tried very, very hard to capture Krishna. But he couldn't see Krishna. But Krishna spoke. He said, "My dear Narada, it is very difficult to behold this form of mine. Only to increase your taste for me, I have shown you this form." So, by our mechanical efforts to hear, sitting upright and putting water on your face or all those things, those may be helpful to concentrate, but that's not sufficient to realize transcendental position. It's not at all sufficient. One needs descending mercy.
యాంత్రికమైనటువంటి పద్ధతుల ద్వారా మనం వినాలనుకుంటే, విని అర్థం చేసుకోవాలనుకుంటే కుదరదు. కృష్ణుడి యొక్క కృప అనేటువంటిది ఉండాలి. నారదుని విషయంలో చూసినట్లయితే ఆయన అలసిపోయి ఒక కొలంలో స్నానం చేసి చెట్టు కింద ఆయన విశ్రాంతి తీసుకుంటూ అక్కడ ధ్యానం మొదలు పెట్టాడు. భగవంతుని యొక్క పరమాత్మ రూపాన్ని ధ్యానించడం మొదలు పెడితే అకస్మాత్తుగా ఉన్నటువంటి కృష్ణుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యేసరికి ఆయన ఎంతో తన్మయత్వం చెందాడు కృష్ణుని చూసి. కాసేపట్లో కృష్ణుడు మళ్ళీ అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయిన తర్వాత మళ్ళీ ఆ కృష్ణుని రూపాన్ని మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి ఎంతగానో అతను ప్రయత్నం చేశాడు, అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు భగవంతుడు మళ్ళీ కనపడలేదు, కానీ ఆయన పలికాడు, "నువ్వు ఓ ప్రియమైనటువంటి నారద, నా రూపాన్ని నువ్వు ఆ విధంగా దర్శించాలంటే అది సాధ్యమైనటువంటి పని కాదు, కానీ నీకు రుచి పెంచడం కోసం అని చెప్పి నేనే వచ్చి నీకు కనపడ్డాను" అని చెప్పాడు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? మనం ఆ భగవంతుని కృప ఉంటేనే చక్కగా వినగలుగుతాము, మనం తెలుసుకోగలుగుతాము. అంతేగాని యాంత్రికమైన పద్ధతుల ద్వారా నిటారుగా కూర్చొని నీళ్లు చిలకరించుకోను, ఇవన్నీ ఏకాగ్రతకి పనికొచ్చాయి, సాక్షాత్కారానికి పనికొచ్చాయి కాదు. సాక్షాత్కారానికి పనికొచ్చేది శరణాగతి భావంతో వినడమే.
సో ఎ వెరీ కాన్షియస్ అవేర్నెస్ ఆఫ్ ది ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ డిసెండింగ్ మర్సీ మస్ట్ బి రికగ్నైజ్డ్. And to recognize that, one has to recognize the importance of a relationship with the persons who are giving us the descending mercy, the connection to descending mercy. If you don't recognize the relationship, many times devotees attend seminars like this or come together for a function, festival, And then they go back to their respective places of residence and they find that they can't really apply what they heard or whatever they experience, that doesn't sustain. It all, you know, becomes diluted very quickly. The reason for that is we are trying to apply those things on our own strength without understanding the importance of descending mercy. We're not really looking to descending mercy to apply those things. And therefore we don't succeed. Just as Narada, he was trying to capture Krishna, the vision of Krishna, mechanically the second time. First time Krishna just gave mercy like that and he was able to see. Second time again he was trying to capture Krishna by his own efforts. He couldn't do it. And Krishna indicated that in this life you won't see me again like this. Rather you continue to practice your sadhana, hearing and chanting. And so the reason people don't succeed is they separate the instructor from the instructions. They like the principles, but they don't take the person who gave those principles seriously. And because of that reason, they really are not able to apply it. Many, many times it happens. So many times we attended festivals and then the energy gets diluted very quickly. On the other hand, if you take the relationship seriously, then that means you are understanding the role of descending mercy. So you call out to that descending mercy. My dear Lord, my dear devotees of Krishna, these topics are so wonderful, but I'm not really able to get into the mood of those topics. Kindly have mercy upon me. In that begging mood, one is able to access the instructions. If you don't have that begging mood towards the Vaishnavas who gave you those instructions, you can't access the instructions.
ఇక్కడ మనం వినేటువంటిది ఆచార్యుల యొక్క గురు పరంపరలో వస్తున్నటువంటి ఆచార్యుల కృపను మనం ఎలా గుర్తించగలం అంటే దానికి సహజమైనటువంటి పద్ధతి, ఎవరైతే మనకు ఆ గురు శిష్య పరంపర కృపను ఇస్తున్నారో ఆ వ్యక్తితో మనం సంబంధాన్ని ఏర్పరచుకోవడం అది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే వాళ్ళ కృప అనేటువంటిది మన మీద ప్రవహించగలుగుతుంది. అలా కాకుండా మనం చూస్తుంటాము ఇటువంటి ఉపన్యాసాలు ఈ సమావేశాలు వీటికి వస్తారు కొద్దిమంది, వచ్చిన తర్వాత ఇవి వినేసి వెళ్లి వాటిని సొంతంగా ఆచరిద్దామని ప్రయత్నిస్తే నిజ జీవితంలో ఆచరించలేకపోతుంటారు. కారణం ఏమిటంటే ఇవైతే సూత్రాలు అయితే విన్నారు కానీ గురుశిష్య పరంపర ద్వారా వచ్చేటువంటి కృపను వాళ్ళు గమనించలేదు, ఆ కృపను వాళ్ళు పొందాలనే విషయం అర్థం చేసుకోలేదు కాబట్టి ఈ విషయాలు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఆచరించలేకపోతున్నారు. నారదముని విషయంలో ఆ రెండోసారి అతను చాలా గట్టిగా ప్రయత్నించాడు, సొంతంగా యాంత్రికమైన పద్ధతుల ద్వారా ప్రయత్నించాడు. కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు, మొదటిసారి ఏదో కృప చూపించేసి ప్రత్యక్షమయ్యాడు. రెండోసారి నారదుని ఎంత ప్రయత్నించినగా నేను ప్రత్యక్షం కాలేదు. ఏమని చెప్పాడంటే ఇంకా నువ్వు ఈ జన్మలో అయితే నన్ను చూడలేవు, ఇంకా నువ్వు సాధన బాగా చేసి కీర్తన శ్రవణం బాగా చేస్తే తర్వాత నువ్వు నన్ను చూడగలుగుతావు అని చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటంటే మనము గురుశిష్య పరంపర కృపను ఏ వ్యక్తి అయితే మనకి ఇస్తున్నాడో ఆ వ్యక్తిని మనము గుర్తించాలి, ఆ వ్యక్తికి మనము సంబంధం ఏర్పరచుకోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తిని ఇచ్చిన సూచన నుంచి వేరు చేసి పడేస్తాం. ఎవరైతే వ్యక్తి మనకు మార్గనిర్దేశకత్వం చెప్తున్నాడో సూత్రాలను తీసుకుంటాం, సూత్రాలు ఇచ్చిన వ్యక్తిని మనం పట్టించుకోం, అతను వద్దంటాం. అలా అనుకుంటే మనకి ఆ గురుశిష్య పరంపర కృప అనేటువంటిది అర్థం కాదు, అది అర్థం కాలేదు కాబట్టి దీన్ని మనం ఆచరించలేం. అందుకే మనం ఏం ప్రార్థించాలండి కృష్ణుడికి కృష్ణ భక్తులకి, దయచేసి ఈ దివ్యమైన విషయాలు ఏమి చెప్తున్నారు నాకైతే ఇవి అర్థం కావడం లేదు, దయచేసి మీకు కృపను నా పట్ల ప్రవహింపజేయండి, నేను అప్పుడు విషయాన్ని అర్థం చేసుకోగలుగుతానని చెప్పి ఎవరైతే వ్యక్తి ఆ గురుశిష్య పరంపర యొక్క ప్రతినిధిగా వాటిని మనకి ఇస్తున్నాడో అతనితో మన సంబంధం ఏర్పరచుకొని అతనితో ఈ విధమైనటువంటి శరణాగతి భావాన్ని కలిగి ఉంటే అప్పుడు విషయాలు అర్థమవుతాయి.
సో I'm going to go into Bhagavad Gita a little bit now, and then we'll tie it together. The process of hearing and the principles of hearing are beautifully disclosed in the Bhagavad Gita. Unless, you know, the living entity is lost in the cycle of transmigration because of his false identification with matter. So he gets one body after another body after another body. The only way to get out of this is to take help through the hearing process. Here's a paragraph I'm going to read from Bhagavad Gita, 13th chapter, verse 22, paragraph 2. How he is put into such different bodies is explained here. Purusha prakriti stohi bhungte prakriti jan gunan కారణం గుణ సంగస్య సదస యోనిషు జన్మసు. So how is put into the different bodies, how he goes through the transmigration cycle is explained here. One has to rise, therefore, above the three modes of nature and become situated in the transcendental position. That is called Krishna consciousness. Unless one is situated in Krishna consciousness, his material consciousness will oblige him to transfer from one body to another. Mukta sangasya jayate won't happen. Unless one is fully Krishna conscious, unless one has developed prema bhakti and the darshan of the Lord. So, there is always a chance to get another body. So then, but he has to change that conception, material desires. That change can be affected only by hearing from authoritative sources. The best example is here. Arjuna is hearing the signs of God from Krishna, the living entity. If he submits to this hearing process, will lose his long cherished desire to accumulate material nature. And gradually and proportionately he reduces his long desire to dominate, he comes to enjoy spiritual happiness.
Ikkada sravana paddhati undi, sravana sutralu unnai. Veetini etla manam acharinchali anetundidi. వీటిని చాలా చక్కగా శ్రవణ పద్ధతి శ్రవణ సూత్రము భగవద్గీతలో మనకి ఇచ్చున్నారు. దీన్ని మనం చెప్పుకున్న తర్వాత భాగవతము భగవద్గీత రెండు కూడా కలిపి చెప్పుకుంటాము. ఇక్కడ 13:22 శ్లోకంలో చెప్తున్నారు ప్రభుపదుల వారు, ఈ జీవుడు అతని జన్మమృత్యు జరగది చక్రంలో ఇరుకొని పోయాడు. దాని నుంచి బయటపడాలంటే అతనికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే శ్రవణం చేయడమే. ఇక్కడ చెప్తున్నారు జీవుడు ఎందులకై ఇటు వివిధ దేహములలో ఉంచబడనో ఇచ్చట వివరించబడింది. త్రిగుణములతో అతనికి గల సంపర్కమే అందులకు కారణం. కనుక ప్రతి ఒక్కరూ ఈ త్రిగుణములను దాటి దివ్యస్థితిలో నెలకొనవలసి ఉన్నది. ఆ విధముగా దివ్యస్థితిలో నిలుచుటే కృష్ణభక్తి రసభావనము అనబడును. అటు దివ్యమైన కృష్ణభక్తి రసభావన యందు నిలవనంతవరకు జీవుడు తన భౌతిక చైతన్యం కారణముగా ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందవలసియే ఉండును. అనంతకాలముగా అతడు భౌతిక కోరికను కలిగి ఉండటమే అందులకు కారణం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుని దర్శనం పొందినంత వరకు, భగవంతుని యొక్క ప్రేమ భక్తిని పొందినంత వరకు మనం అనేక దేహాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూనే ఉంటుంది. అనగా జీవుడు అట్టి భౌతిక భావనను మార్చుకోవలసి ఉన్నది. భౌతిక భావన ఎందు లేదా చైతన్యమైనందు మార్పు అనున్నది ప్రామాణికుల ద్వారా శ్రవణము చేయట ద్వారానే సాధ్యము కాగలదు. అర్జునుడు శ్రీకృష్ణుని ద్వారా భగవత్తత్వమును శ్రవణము చేయటం అన్నది ఈ విషయమున చక్కని ఉదాహరణము కాగలదు. జీవుడు అట్లు శ్రవణ పద్ధతిని పాటించినచో ప్రకృతిపై ఆధిపత్యం వహించవలనన్నది అతని చిరకాల వాంఛ క్రమముగా నశించగలదు. అతడట్లు తన యొక్క భౌతికమైన కోరికను నశింపజేసుకున్న కొలది అంతే పరిమాణంలో అతనికి ఆధ్యాత్మిక ఆనందము లభింపగలదు. కనుకనే శ్రీకృష్ణ భగవాను సాన్నిధ్యంలో జీవుడు జ్ఞానవంతుడైన కొలది అంతే పరిమాణంలో అతడు నిత్యమైన ఆనందమయ జీవనం ఆస్వాదించవలదని వేద మంత్రమునందు తెలుపబడింది.
సో వెరీ ఇంట్రెస్టింగ్. జస్ట్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు నో హూ యువర్ ఫాదర్ ఇస్, సింపుల్ బట్ వెరీ ప్రొఫౌండ్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మదర్. దర్ ఇస్ నో అదర్ వే టు నో ద ఫాదర్ ఎక్సెప్ట్ బై ఆస్కింగ్ ద మదర్. పీపుల్ మే ఆర్గ్యూ దిస్ పాయింట్, వాట్ ఇఫ్ మై మదర్ డజంట్ నో, దెన్ యూ కాంట్ నో. ఇఫ్ యువర్ మదర్ ఇస్ ఇంప్యూర్ దెన్ యూ కాంట్ నో, బట్ ఇఫ్ ద మదర్ ఇస్ ప్యూర్ you can know. This is called the Amnaya principle. Very simply stated, Amnaya principle means that truth can only be known by hearing in disciplic succession. That is the first dashamula. There are 10 root understandings in our philosophy. The very first root understanding is that you can only know the truth by hearing from proper authorities. So that is the Amnaya principle. So here Prabhupada is emphasizing that if you really want to know the truth of your own self, that means becoming free from the bodily conception of life, then the only recourse is to place your faith in authorities and hear from them.
ఇక్కడ ఇందులో చెప్పబడినట్లుగా మనం ఆమ్నాయ సూత్రం అని చెప్పి ఉంది. ఆమ్నాయ సూత్రం అంటే ఇప్పుడు నీ తండ్రి ఎవరు అని అంటే దానికి సరళమైన పద్ధతి ఏమిటంటే తల్లిని అడగడం ఒకటే. ఆమె చెప్తుంది నీ తండ్రి ఎవరని. దీనికి కొంతమంది వాదాలు చేస్తారు తల్లికే తెలియకపోతే ఎట్లా అంటే తల్లికి తెలియకపోతే నీకు అసలు తెలియదు. తల్లి అపవిత్రంగా ఉంటే నీకు తండ్రి ఎవరనేది తెలియదు. తల్లి కనుక పవిత్రంగా ఉంటే తండ్రి ఎవరు అనేటువంటిది ఆమె చెప్తుంది. ఆమె చెప్పడం ఒక్కటే మార్గం, ఇంకా ఏది కూడా ప్రామాణికమైన మార్గం కాదు. దీన్ని ఆమ్నేయ సూత్రం అని చెప్పేస్తున్నారు. దశమూలం అని చెప్పేసి మన తత్వానికి మూల సూత్రాలు 10 ఉన్నాయి. ఆ 10లో మొదటి సూత్రం ఏంటంటే ఇదే, ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపర నుంచి వింటేనే పరమసత్యం మనకి చక్కగా అర్థమవుతుంది. ఆ గురు శిష్య పరంపర ప్రామాణికమైనటువంటి దాంట్లో వినకపోతే పరమసత్యం మనకి అర్థం కాదు.
So let us see how this hearing process is working in Bhagavad Gita, how the Amnaya principle is working. So first of all, Krishna and Arjuna are like friends. They are not exact. Arjuna has not yet surrendered in the beginning of the Bhagavad Gita. So he is giving so many arguments, and he is even telling Arjuna, he is even telling Krishna, please take the chariot and park it between the two. Senior Ubhyor Madhya. He's saying, park the chariot between the two armies so I can see who's there to fight. And he uses the word Achyuta. Achyuta means a particular address of Krishna who never fails his devotees. In other words, Arjuna expects Krishna to fulfill his order. So then, very interestingly, the very last verse that Arjuna speaks is the 73rd verse of the 18th chapter. And the same word Achyuta is used. In the beginning, he addresses Krishna as Achyuta. And again in the end, he addresses Krishna as Achyuta. Here it is. Nashta moho smritir labdhva tvat prasadan maya Achyuta sitosmi gata sandeha karishe vachanam tava. O infallible one. There was a different meaning of Achyuta he was using. Here, he is speaking in full realization. Your guidance cannot be wrong. Previously, you never failed your devotees to fulfill their desires. So please park the chariot in between. Now, the whole mood is different. Your infallible direction, I will follow that. My illusion is dispelled and my memory is regained. I am going to fight as you desire.
ఇక్కడ ఈ ఆమ్నాయ సూత్రమైనటువంటిది, ఈ శ్రవణ సూత్రమైనటువంటిది ఇక్కడ భగవద్గీతలో ఎట్లా వర్తింపు చేయబడిందో మనం ఇప్పుడు చూద్దాం. మొదట్లో అర్జునుడు యుద్ధం చేయను అనే దానికి ఎన్నో రకాలైన వాదోపవాదాలన్నీ చెప్తున్నాడు కృష్ణుడికి. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, ఓ అచ్యుత దయచేసి మన రథాన్ని ఇరు సేనల మధ్య నిలుపు అని చెప్పన్నాడు. అక్కడ అచ్యుత అని చెప్పి సంబోధించడానికి ఒక అర్థం ఉంది. ఏమిటి అర్థం అంటే, అర్జునుడి యొక్క దృష్టిలో అర్థం ఏంటంటే, కృష్ణుడు ఎందుకు అచ్యుత అన్నాడంటే, భక్తుల యొక్క కోరికలను నెరవేర్చడంలో నువ్వు ఎప్పుడు విఫలం కావు, కాబట్టి ఇప్పుడు నా కోరిక ఏంటంటే రథం అక్కడ నిలుపు అనేది, కాబట్టి రథం తీసుకెళ్లి అక్కడ నిలుపు అని చెప్పి ఆ అర్థం అచ్యుత అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ చిట్టి చివరికి 18:73 శ్లోకంలో ఏమంటున్నాడంటే, అచ్యుత అనే చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ అచ్యుత అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చ్యుతి లేనివాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, స్వామి నీవు ఏదైతే మార్గం తీసుకత్వం ఇస్తున్నావో ఇంకా దానికి చ్యుతి అనేటువంటిది లేదు, నువ్వు ఇచ్చే మార్గదర్శకత్వానికి పతనమైనటువంటిది లేదు, నువ్వు సరైన మార్గదర్శకత్వం ఇస్తున్నావు అంటున్నాడు. మొదట్లో ఏమంటున్నాడు, భక్తుల యొక్క కోరికలు తీర్చడంలో నువ్వు విఫలం కావు, కాబట్టి రథాన్ని అక్కడ నిలపాలి అని నా కోరికను తెచ్చన్నాడు, అందుకే నచ్చుతా అన్నాడు. ఇక్కడేమో నీవేదైతే మార్గదర్శకత్వం చూపిస్తున్నావో ఇంకా దానికంటే తిరుగు లేదు, మళ్ళీ దానికి పతనమనేది లేదు అని చెప్పేసి ఇప్పుడు నా యొక్క మొత్తం సందేహాలన్నీ తొలగిపోయి, భ్రాంతి తొలగిపోయింది, నా స్మృతి నాకు మళ్ళీ తిరిగి వచ్చింది అని ఇక్కడ చెప్తున్నాడు.
So in the beginning, Arjuna is like a friend to Krishna. I mean, that is his natural rasa. But he is not really looking for instructions from Krishna. He is not surrendered as a disciple. And therefore, Krishna is not instructing him at all. He doesn't speak. In the whole of first chapter, Krishna speaks only 4 words. That is also paraphrased by Sanjaya. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూన్. శ్రీ భగవాన్ ఉవాచ హియర్, ఐ మీన్ దిస్ సంజయ్ స్పీకింగ్ యాజ్ ఇఫ్ కృష్ణ స్పీకింగ్, పారాఫ్రేసింగ్ ద వర్డ్స్ ఆఫ్ కృష్ణ. పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూన్. పార్థ, లుక్, ఎవ్రీ వన్ అసెంబల్ హియర్ ఇస్ జస్ట్ అ కురు. దట్స్ ఆల్ ద కృష్ణ స్పోక్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్. And Arjuna spoke the rest of the chapter practically speaking, except for a few verses by Sanjaya. That's it. So, when you're a friend, you can put forward your views and so on and try to get to some higher understanding. But you won't get transcendental direction necessarily. Even from a person who is a transcendentalist, you won't necessarily get what will actually give you the proper direction of life unless you supplicate yourself in a mood of a disciple. And Arjuna does that in the beginning of second chapter. After giving all his arguments, he's still not very clear, he's confused. Karpanya dosha pahata svabhava prachyami tvam dharma sammoda cheta yasreyasya nischitam bruhitanme shishyateham shadimam tvam prapannam. He offers himself as a disciple. I am a soul surrendered unto you. Now no more arguments. I am just going to hear from you how I can understand the truth. As long as we have an argumentative tendency, we can't benefit from the speaker so much. This is the challenging spirit, the argumentative tendency, to try to understand the truth by partly hearing and partly by arguments. You can use logic as a subordinate principle to understand what you've heard, but you cannot mix the two. The primary understanding or the basic understanding should come from the hearing principle. I must submit myself in front of a learned speaker, and from that learned speaker I should be willing to hear instructions. And in fact, I should have exclusive faith in that person. Arjuna, in this verse, he submits. This is the beginning of Bhagavad Gita in one sense, because he is surrendering himself to Krishna. And from this point on, even then Krishna doesn't immediately answer. Immediately Krishna doesn't say, well, very good, you are my disciple, now I'll instruct. He waits for one more verse. Arjuna says, but for you, I don't find any other means to drive away this bewilderment in all the three worlds. So then Krishna begins. And he doesn't begin with saying, Arjuna, you're a very good boy. He chastises him to see whether he's actually capable of taking instructions. There are beautiful parallels between this and Narada's instructions to Vyasadeva. Vyasadeva comes, smiles at Vyasadeva. Krishna comes, smiles at Arjuna. Narada chastises Vyasadeva. Krishna chastises Arjuna. First of all, chastisement must be there. In other words, some discipline, chastisement, I'm using this word in a somewhat humorous sort of way, so don't take it literally, but there is some expectation of discipline in that relationship. If there is no discipline, you can't really hear properly. That submission should be tested by the spiritual master. Is he really submissive? Or is he just asking a question for the sake of asking? So, I'm going to speak about the general hearing process. This, we are talking specifically about the effective hearing from the beginning stages till one reaches this Krishna Bhakti stage, the prema stage. How does it work? The hearing is through the spiritual master or persons authorized by him specifically to hear from. And this mood of placing ourselves as a disciple in front of them is necessary. If you're not willing to be disciplined, hearing won't work.
Go ahead. In Bhagavad Gita, we have been saying that Arjuna is Krishna's disciple. If he's a disciple, he doesn't have any suggestions. Arjuna is doing something that he doesn't do, and he doesn't have any vada. స్నేహభావన ఉన్నంత కాలం అర్జునుడు ఏమి చెప్తున్నా గాని కృష్ణుడు ఏం మాట్లాడలేదు. అందుకే మీరు చూడొచ్చు మొదటి అధ్యాయంలో మొత్తం అంతా అర్జునుడే మాట్లాడింది, కృష్ణుడు ఏం మాట్లాడింది ఏం లేదు. అక్కడ సంజయుడు మాత్రం కొంచెం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు సంజయుడు? కృష్ణుడు తరపున చెప్తున్నాడు, కృష్ణుడు అర్జునుడు ఈ విధంగా అన్నాడు, కౌరవ సైన్యంలో ఉన్నటువంటి మొత్తం సేనంతా కూడా ఒకసారి చూడు నువ్వు అని అర్జున అని చెప్పి అన్నాడు కృష్ణుడు అని సంజయుడు చెప్పాడు. అంతే, అదే మొదటి అధ్యాయంలో కృష్ణుడు మాటలు. ఇంకా మిగతావన్నీ కూడా కొన్నేమో సంజయుడు శ్లోకాలు ఉన్నాయి, మిగతావన్నీ కూడా అర్జునుడు చెప్పినటువంటి శ్లోకాలే. కృష్ణుడు మాత్రం ఏం మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ స్నేహభావంతో మనం ఉంటామో, ఇప్పుడు మంచి ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి అనే ఉండొచ్చు, ఆయనతో మనం స్నేహభావంతో ఉంటే ఆయన దగ్గర నుంచి సూచనలు మనకి రావు. ఎప్పుడైతే శరణాగతి భావానికి వస్తామో అప్పుడే సూచనలు వస్తాయి. ఈ అర్జునుడు ఎప్పుడైతే కార్పణ దోషి అనేటువంటి శ్లోకంలో నేను ఇప్పుడు ఇన్ని వాదోపాదాలు చేశాను అంత అయోమయమైంది, ఏది స్పష్టంగా అర్థం కాలేదు, నీకు శిష్యుడిని శరణాగతి పొందుతున్నాను, ఇప్పుడు నాకు ఉపదేశం గమనించన్నప్పుడు అప్పుడు కృష్ణుడు ఆయనకు ఉపదేశించడం మొదలు పెట్టాడు. అప్పుడు కూడా చెప్పలేదు, తర్వాత కూడా ఒక శ్లోకం ఆగాడు. ఎప్పుడైతే అర్జునుడు ముల్లోకాల్లో నీకన్నా కూడా నాకు ఉపదేశం ఇచ్చేటువంటి మార్గనిర్దేశకత్వం నుంచి వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పేసి పూర్తి శరణాగతి పొందినప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్పాడు. ఆయనకి చెప్పినప్పుడు ఎట్ట చెప్పాడు, చిరునవ్వుతో మెచ్చుకున్నాడా మంచోడు అని తిట్టడంతోనే మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ కృష్ణుడు అర్జునుడు చెప్పింది, నారదముని వ్యాసమునికి చెప్పింది, ఈ రెండు కూడా సమానం ఉంటాయి అనమాట. వాళ్ళు నారదముని వ్యాసముని దగ్గరికి వచ్చినప్పుడు చిరునవ్వుతో వచ్చాడు, కృష్ణుడు కూడా అంతే అర్జునుడి దగ్గర చిరునవ్వుతో. తర్వాత చెప్పేటప్పుడు వ్యాసముని మందలించి చెప్పాడు నారదుడు. ఇక్కడ కూడా చెప్పేటప్పుడు అర్జునుని మందలించి చెప్పాడు కృష్ణుడు. ఈ మందలింపు ఎందుకంటే అంటే ఇది వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ మందలింపు అంటే కొంత క్రమశిక్షణ కోరుతున్నారు వాళ్ళు, ఎందుకంటే చెప్పిన ఉపదేశాలు వాళ్ళ తలకు ఎక్కాలి కాబట్టి కొంత క్రమశిక్షణ అనేటువంటిది వాళ్ళు కోరుతున్నారు. ఆ క్రమశిక్షణ కోసం అని చెప్పేసి వాళ్ళు మందలించి ఇస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు కూడా మనం చెప్పేటువంటి ఉపదేశాలు తీసుకునేటువంటి తాహతి తనకు ఉందా లేదా అనేది ముందు పరీక్షిస్తారు. వాళ్ళు పరీక్షించి అతనికి అది ఉంది అన్నప్పుడు అప్పుడు అతనికి చెప్తారు ఉపదేశాలు. అలాగే ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఎట్లా ఆచరణపూర్వకంగా మనం చూడాలంటే గురు శిష్య పరంపరలో ఎవరైతే వచ్చినటువంటి ప్రామాణిక ప్రతినిధి ఉంటాడో అతని దగ్గర మనం వినయపూర్వకంగా వెళ్ళాలి. వినయపూర్వకంగా వెళ్లి అతని దగ్గర ప్రశ్న అడిగితే అతను సమాధానం చెప్తాడు. చెప్పేటప్పుడు మనల్ని పరీక్షిస్తాడు, ఏది క్రమశిక్షణ ఉందా లేదా, నేను ఇచ్చే సూచన తీసుకోగలుగుతున్నాడా లేదా పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత మళ్ళీ మనకు చెప్తాడు. మనం అందుకనే ఆయనతో సవాలు చేసే భావంతోనూ మన తర్కాలు వాదాలు సగం ఆయన చెప్పింది సగం మనతో వాదాలు చెప్పడం అలా చేస్తే శ్రవణం యొక్క పూర్తి ఫలితాన్ని మనం పొందలేము. ఇక్కడ ఏదైతే పూర్ణ శరణాగతితో నువ్వు చెప్పింది ఏదైనా నేను వింటాను అని ఆయన ముందు మనం నిల్చుంటాము శరణాగతితో, అప్పుడు ఆయన చెప్పింది మనకు అర్థమవుతుంది. అదే ఇక్కడ అర్జునుడు కృష్ణుడి దగ్గర నుంచి పొందుతున్నాడు.
సో వాట్ వి ఆర్ రియల్లీ లుకింగ్ అట్ ఇస్ ద డిసైపుల్ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆర్ పర్సన్స్ హూ ఆర్ గివింగ్ హిస్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అండ్ దట్ రిలేషన్షిప్ ఇస్ ఎ లవింగ్ వన్ which manifests in different ways. One is encouragement, another is corrections, and the third one is called very special mercy, chastisement. So I call it mercy, special mercy, and very special mercy. So you must not only look for mercy, you should look for very special mercy. If you really want to benefit from the spiritual master. And in fact, if you're not really eager for that, corrections and chastisement from the spiritual master, it indicates that your relationship is rather weak. So there are many examples of this in the Chaitanya Charitamrita. Lord Chaitanya, I like this example very much. Advaita Acharya had one secretary named Kamalakanta Vishwasa. And Kamalakanta Vishwasa, being the secretary of Advaita Acharya, he knew everything about Advaita Acharya's correspondences, everything. So he wrote a letter to the king that Advaita Acharya, he is a supreme personality of Godhead, but somehow he has got into a debt of 300 rupees, and please, you know, write off this debt. And this letter was not intended for Lord Chaitanya Mahaprabhu, but the letter somehow reached his hands. And Lord Chaitanya Mahaprabhu said to Kamalakanta Vishwasa, your first statement is perfectly all right, but you're a complete rascal for thinking that Advaita Acharya, who is the Supreme Personality of Godhead, can get into debt. So he chastised him severely. So Kamalakanta Vishwasa came back to Advaita Acharya. He was, you know, these are all exalted personalities. We should not make, you know, we shouldn't think that they are like us. They are teaching us through their examples, through their leela. So he was a little bit dejected, and Advaita Acharya said, oh, I wish I was as fortunate as you. Gaur Sundara never ever chastised me, and you are extremely fortunate that he has chastised you like this. So chastisement is necessary to test the strength of our relationship. If you're not chastised, I don't mean to say we have to stand up on the desk and or shout at the top of our voice or, you know, do all kinds of extreme sorts of things. Sometimes people do those things. But that's totally unnecessary. Showing some transcendental displeasure even when there isn't a displeasure, finding a reason to show displeasure, so that it strengthens the relationship. Because actually you can't chastise someone unless there is a love. It's not possible. You can, but won't be effective. If there is no love, you can't really effectively chastise someone. So, Arjuna, right from the beginning, Krishna puts the conditions clear. I'm going to instruct you at my terms, not at your terms.
ఆధ్యాత్మిక గురువు దగ్గర లేదా ఆధ్యాత్మిక గురువు కాకుండా మనకి ఎవరైతే ఆధ్యాత్మిక గురువు ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మనం సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సంబంధం అనేటువంటిది వాళ్ళు మన మీద 3 రూపాల్లో చూపిస్తుంటారు అన్నమాట. ప్రోత్సహిస్తారు, తప్పు సరిదిద్దుతారు, ఇంకోటి చాలా ప్రత్యేకమైనటువంటిది మందులు ఇస్తారు అన్నమాట. ప్రభు చెప్తున్నారు ఈ 3 ప్రోత్సహించడం వచ్చి కృప, తప్పు సరిదిద్దడం వచ్చేసి ప్రత్యేక కృప, మందలించడం వచ్చి చాలా చాలా ప్రత్యేకమైన కృప అన్నమాట. మనం ఆధ్యాత్మిక గురువు నుంచి 3 కూడా కావాలని కోరుకోవాలి. ఈ ముఖ్యంగా ఈ ఏదైతే తప్పు సరిదిద్దడము, మందలింపు, ఈ 2 కూడా మనం ఆయన నుంచి కావాలని కోరుకుంటామో అప్పుడే సంబంధం అనేది సరిగ్గా ఉన్నట్టు. ఉడ్డు ప్రోత్సాహం ఒక్కటే కోరుకుంటే అప్పుడు మనకి సంబంధం సక్రమంగా లేనట్టు లెక్క. దీనికి ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే చైతన్య చరితామృతంలో కమలకాంత విశ్వాస అని చెప్పేసి అద్వైతాచార్య యొక్క కార్యదర్శి ఆయన. ఆయన ఒకసారి ఏం చేస్తారంటే ఒక ఉత్తర్వు రాస్తారు. ఆ ఉత్తర్వులు ఏమని రాస్తారు, అద్వైతాచార్య సాక్షాత్ దేవాది దేవుడు, కానీ ఆయన 300 రూపాయలు బాకీ పడ్డాడు, ఆ బాకీ తీర్చండి అని చెప్పేసి రాజుకి రాస్తాడు. అది వాస్తవంగా రాజుకి వెళ్లాల్సింది, చైతన్య మహాప్రభుకి వెళ్లాల్సింది కాదు. అది పొరపాటును చైతన్య మహాప్రభు చేతికి వెళ్ళిపోయింది. చైతన్య మహాప్రభు దాన్ని చదివి అతని దగ్గరికి వచ్చి, నువ్వు రాసిన మొదటి వాక్యం పరిపూర్ణంగా సరైనటువంటిది, అది అద్వైతాచార్య దేవాది దేవుడు. ఆ 2 వాక్యం రాశాడు చూసావు, ఆయన ఏదో బాకీ పడ్డాడని చెప్పి రాశాడు చూసావు, నువ్వు చాలా మూర్ఖుడు మూఢుడు ఈ వాక్యం రాయడానికి, దేవాదిదేవుడు ఆయన ఎట్లా బాకీ పడతాడని చెప్పేసి బాగా భయంకరంగా మందలించారు. మందలిస్తే ఆయన చిన్న పుచ్చుకొని తిరిగి అద్వైతాచార్య దగ్గరికి వచ్చారు. అద్వైతాచార్య జరిగిన విషయం తెలుసుకున్నారు, అంటే ఎన్ని వాళ్ళు మహాన్నతులైనటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏళ్ళ ద్వారా మనకి తెలియజేస్తున్నారు, అంతే, ఈ విధంగా వాళ్ళదని మనం అనుకోకూడదు, మనకి తెలియజేస్తున్నారు వాళ్ళు. ఆయన చిన్నపోవడం చూసి అద్వైతాచార్య అన్నారు, ఏం జరిగిందంటే ఇదంతా కూడా చెప్పాడు. చెప్పకొని వెంటనే అద్వైతాచార్య అన్నారు, నువ్వు చాలా భాగ్యవంతుడు, నాకన్నా నీకు చైతన్య మహాప్రభు మందులింపు దొరికింది, నాకు అది కూడా నాకు దొరకలేదు ఆ భాగ్యం అని చెప్పేసి అద్వైతాచార్య అన్నారు. కాబట్టి ఈ మందలింపు అనేటువంటిది శిష్యుడికి గురువుతో ఉన్నటువంటి సంబంధాన్ని బలపరుస్తున్నది. అంటే దాని అర్థం వచ్చేసి ఇక్కడ బెంచ్ ఎక్కి కూర్చునే ఇష్టం వచ్చినట్టు తిట్టమని కదా దాని అర్థము. అక్కడ ఏమిటంటే ఆ సంబంధంలో ప్రేమ అనేటువంటిది ఉండాలి. మనం మందలింపు అనేటువంటిది ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో మనం మందలింపు, నిజమైన మందలింపు అతను చేయగలుగుతాం, తీవ్రంగా మందలించగలుగుతాం. అతనితో ప్రేమ అనేటువంటిది లేకపోతే తీవ్రంగా అతను మందలించలేము. కాబట్టి వారి కారణంతోనే మందలింపు అంటే కూడా కారణంతోనే చేయాలి. కారణంతో అతను మందలించినప్పుడు అది ఆధ్యాత్మిక పరమైనటువంటి సంబంధాన్ని బలపరచడానికి ఉపయోగపడుతుంది.
Chastising Arjuna, Krishna doesn't immediately start with the most confidential knowledge. He begins with first confidential knowledge of the soul. And then, towards the end of the chapter, he reveals a little bit of more confidential knowledge. Because it's a summary of the whole Bhagavad Gita, second chapter. So he says, do all of your works, matpara, become a matpara devotee, Narayana para devotee. So, in other words, let my pleasure be your only consideration in whatever you do. And this instruction he will emphasize later on, elaborate in detail and emphasize. But at this point he just gives a clue. It's because the development of relationship, it proceeds in that way. The more you develop your relationship, more confidential truths are revealed. And the more you are not developing your relationships, very general sorts of instructions are given. If you want very deep understandings, you have to get into the relationship. When Ramanujacharya went to, I forget the name of the Siksha Guru who gave him the knowledge of Sarvadharman Parityajya verse. He went to that Guru. He said, you must fast, you must perform severe tapasya for 1 month. Then only I'll teach you this. So, because the most confidential knowledge of Bhagavad Gita, and then he instructed him for 1 month on this one shloka, Sarvadharman Parityajya. So, If you want more and more confidential knowledge, you have to have a confidential relationship with the speaker. Otherwise, you won't reveal the inner secrets. In a general Bhagavatam class, therefore, you don't always hear the innermost thoughts of a speaker. You hear some general points, the basic general applicability sort of things. But as you develop your deeper relationship with the speaker, actually with Krishna, but through the speaker, or through the spiritual master, then he begins to reveal more details. So you can see, in the third chapter he gets a little more confidential. He says, do all of your works for me. Mayi sarvani karmani sanyasi adhyatma chetasa nirashir nirmama bhutva yuddhasva vigata jvara. He gets a little more confidential. In the fourth chapter, when he describes the parampara system, he gets a little more confidential. Transcendental knowledge. He says, sa evayam maya tedya yoga prakta puratana bhaktosi me sakacheti rahasyam hi etaduttamam. And speaking this very confidential rahasya, secret, because you're my friend and my devotee. So, if we are very distant from the spiritual master, we just want to, have a little, respect towards him, okay, fine. But if you want to get into the deeper mood of serving the spiritual master and very intimately serving his instructions, then arrangements will be made for us to get deeper levels of realization. Prabhupada says, in proportion to the service rendered, you are given realizations. What is that in proportion to the service rendered? In proportion to the relationship that you are wanting with Krishna.
ఇక్కడ భగవద్గీతలో అర్జునుని ఈ విధంగా మందలించిన తర్వాత ఉపదేశాలు మొదలు పెట్టాడు కృష్ణుడు. అతనికి మొట్టమొదట గాఢమైనటువంటి ఉపదేశాలు, గుహ్యమైనటువంటి ఇవి చెప్పలేదు. మొట్టమొదట ఆత్మ గురించి చెప్పాడు. ఆత్మ గురించి రెండో అధ్యాయంలో చెప్పి, మూడో అధ్యాయంలో మత్పర అన్ని కూడా నాయక ఆనందం కోసం అర్పించాలి అని చెప్పాడు. అది ఈ ఆత్మ శరీరానికి ఉన్నటువంటి తేడా కన్నా కూడా ఇంకొంచెం గుహ్యమైనటువంటిది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడితో ఎంత గాఢమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటామో అంత గాఢంగా మనం ఆ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతాము. అంటే అంత గాఢమైనటువంటి సూచనలు, సాక్షాత్కారాలు మనం పొందగలుగుతాం. అది సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రామానుజాచార్యకు సర్వధర్మాన్ని పరిత్యజ శ్లోకాన్ని తెలుసుకోవడానికి గురువు దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు, ఒక నెలపాటు నువ్వు తపస్సు ఆచరించు అప్పుడు చెప్తానంటాడు. ఆయన తపస్సు ఆచరిస్తే నెల రోజులు ఆయన కూర్చోబెట్టి ఒక శ్లోకం గురించి తెలియజేస్తాడు. ఎందుకని, ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక గురువుతో మనకి గాఢమైనటువంటి సంబంధమైనటువంటిది ఏర్పడుతుందో, అప్పుడు ఆయన మీకు తీవ్రమైనటువంటి లోతైనటువంటి సూచనలు ఇస్తాడు. మామూలుగా మన భాగవత ఉపన్యాసంలో కూర్చున్నప్పుడు మనం పైపైన సూచనలు వింటాం అనమాట, గాఢమైన సూచనలు వినలేము. ఎందుకంటే చెప్పేటువంటి వ్యక్తితో నీ గాఢమైన అనుబంధం ఉండాలి. ఉంటేనే అతని దగ్గర నుంచి నువ్వు ఎంతో లోతైనటువంటి సంబంధాన్ని, లోతైనటువంటి సూచనలు పొందగలుగుతాం. చెప్పేటువంటి వ్యక్తితో సంబంధం అంటే కృష్ణుడితో సంబంధమే, ఆధ్యాత్మిక గురువు ద్వారా కృష్ణుడితో సంబంధం. ఇక్కడ విషయం ఏంటంటే, కృష్ణుడితో ఎప్పుడైతే మనం గాఢమైనటువంటి సంబంధ బంధాన్ని కలిగి ఉంటామో, అప్పుడు కృష్ణుడి దగ్గర నుంచి భక్తుల ద్వారా మనం గాఢమైనటువంటి సూచనలు తీసుకుంటాము, గాఢమైన అవగాహన కూడా మనకు వస్తుంది. ఇక్కడ చూస్తే మూడు దిమలోనేమో అన్ని కూడా నాకు అర్పించని చెప్తున్నాడు. అది శరీరం ఆత్మకు తేడా తెలియజేసేటువంటి రెండో అధ్యాయ జ్ఞానం కన్నా కొంచెం గుహ్యమైనటువంటిది. నాలుగో అధ్యాయానికి వెళ్ళబడి ఇంకా కొంచెం గుహ్యమైనటువంటి చెప్తున్నాడు. ఏమిటి, గురిష్ట పరంపర గురించి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత అందులో ఏమంటున్నాడు, రహస్యం హేతత్వము. ఇక్కడ కేవలం భక్తులు, నువ్వు నా భక్తుడు సగుడు కాబట్టి నువ్వు మాత్రమే ఈ రహస్యాన్ని అర్థం చేసుకోగలవు అని చెప్పేసి ఇంకొంచెం గాఢంగా అక్కడ చెప్తున్నాడు. మొత్తం మీద మనకేం అర్థమవుతుందనంటే, ఆధ్యాత్మిక గురికి మనం ఎంత గాఢంగా సేవ చేశాము అనే దాన్ని బట్టి మనకు గాఢమైనటువంటి సాక్షాత్కారము, గాఢమైనటువంటి సూచనలు వస్తాయి. మరి ఆధ్యాత్మిక గురికి మనం ఎంత గాఢమైన సేవ చేసేదాన్ని దేని మీద ఆధారపడి ఉంటుంది? అతనితో ఎంత గాఢమైన అనుబంధం మనకు ఉందనే దాన్ని బట్టి అతనికి చేసే సేవ ఆధారపడి ఉంటుంది. ప్రభుపాద ఇక్కడ చెప్తున్నారు అనమాట, మనం ఎంత మేరకైతే శరణాగతి భావాన్ని పెంచుకుంటాం ఆధ్యాత్మిక గురువుతో, అంతవరకు మనకి సాక్షాత్కారం, అవగాహన వస్తుందని చెప్తున్నారు.
As Arjuna submits and inquires with a very, very great amount of humility, Krishna reciprocates most amazingly. There is an example of this in the sixth chapter. I'll read this. Verse 37. Arjuna said, O Krishna, what is the destination of the unsuccessful transcendentalist who in the beginning takes to the process of self-realization with faith, but who later desists due to worldly mindedness and thus does not attain perfection in mysticism? O mighty armed Krishna, there is not such a man who is bewildered from the path of transcendence fall away from both spiritual and material success and perish like a ribbon cloud with no position in any sphere. This is my doubt, O Krishna. I ask you to dispel it completely. But for you, no one is to be found who can destroy this doubt. And I'll say what Krishna responds, translation.
ఇక్కడ ఈ అర్జునుడు వినయపూర్వకమైనటువంటి భావనతో కృష్ణుడి దగ్గర ఈయన వాక్యాలు పలుకుతున్నప్పుడు ఆ వినయపూర్వకమైన భావనతో అర్జునుడు చెప్పిన వాక్యాలు కృష్ణుడు ఎట్లా ప్రతిస్పందించాడో ఇక్కడ చూద్దాం. ఆరో అధ్యాయంలో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభవ విధానము శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణముగా దానిని త్యజించి యోగమునందు పూర్ణత్వం పొందలేని విఫల యోగి గమ్యమెట్టిది. ఓ మహాబాహో కృష్ణ, ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలిగినట్టి మనుషుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందనివాడై ఎచ్చోటను స్థానము లేకుండా గాలిచే చిదిరిన మేఘం వలె నశింపడ, ఓ కృష్ణ, ఈయన సందేహమును సంపూర్ణముగా తొలగించమని నిన్ను వేడుచున్నాను. నీవు తప్ప ఈ సందేహమును నివారించేవారు వేరెవరూ లేరు.
A number of points can be made here, but we don't have time. This mood of Arjuna, one can speak on this for quite some time. The way he is approaching his relationship with Krishna is very important. Not just the question itself. The mood with which he is approaching Krishna is equally important. So Krishna most touchingly answers. The Sanskrit is very nice. Sri Bhagavan Vacha Parthaneveha Namutra వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ద వర్డ్ తాత ఇస్ అ వెరీ అఫెక్షనట్ అడ్రస్ టు అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆర్ అ చైల్డ్. సో కృష్ణ ఇస్ నౌ రిలేటింగ్ టు అర్జున యాజ్ సమ్వన్ వెరీ డియర్ టు హిమ్ బికాస్ ఆఫ్ ద వే హిస్ అప్రోచ్ కృష్ణ. యు బికమ్ ఎండియర్డ్ టు ద హార్ట్ ఆఫ్ అ ట్రాన్సెండెంటలిస్ట్ త్రూ సబ్మిషన్ and through genuine inquiry, expressing the doubts of your heart with all respect, with confidence in the speaker that he can actually clear those doubts. If you doubt that he may not be able to clear it anyway, Krishna will not inspire him to clear it. It's all in the hands of Krishna. Both the hearer and the speaker should be in the mood of wanting to please Krishna. This is the what do you call, sutra. This is a sutra. The person who is wanting the answers, he should have the mood, somehow let the Supreme Lord Krishna be pleased with me. Let this itself, hearing itself is a service now. It's also a bhakti. So hearing itself is a service. So let Krishna be pleased by my eagerness to hear. And the speaker should not think, I'm so very exalted, I can answer all kinds of questions here. They're asking questions, I'll smash all of it. He should think, let me be humble enough to receive the direction from the Supreme Lord in disciplic succession. In this way, let me please Him. In fact, there's a beautiful example in the second canto of the Bhagavatam. After the third chapter, in the fourth chapter of the second canto, there's a sequence of verses where Shukadeva Goswami is pleading again and again, may the Supreme Lord be pleased with me. May the Supreme Lord be pleased with me. May the Supreme Lord be pleased with me. There's a sequence of 7 or 8 verses where he says this. So this is the mood of the speaker. When this mood is there between the listener and the speaker, hearer and the speaker, and Krishna discloses very, very fine details of confidential knowledge.
ఇక్కడ ఈ శ్లోకము భగవంతుడు చెప్తున్నాడు, చాలా చాలా చక్కటి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే తాత అని చెప్తున్నాడు. తాత అంటే సన్నిహితమైనటువంటి మిత్రుడికి లేదా పసిపిల్లవాడికి ఉపయోగించేటువంటి పదం అది. ఆ విధంగా అర్జునుడిని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు చాలా శరణాగతి భావంతో వినయభావంతో ఆయన వచ్చి ఇవన్నీ కూడా అడుగుతున్నాడు అనమాట. ఈ ప్రశ్నలు వాస్తవానికి ఇక్కడ అడిగే ప్రశ్నలు కాదు ముఖ్యం, ఏ భావంతో ఆయన అడుగుతున్నాడు అనేటువంటిది ముఖ్యం. ఆ భావం ఈ 3 శ్లోకాల్లో ప్రకటమవుతుంది, అది మనం చెప్పుకోవాలంటే సమయం లేదు. కానీ ఆ భావాన్ని చూసి కృష్ణుడు ఏమంటున్నాడంటే అతన్ని చాలా సన్నిహితుడైనటువంటి మిత్రుడిని పిలిచినట్టు తాత అని చెప్పి పిలుస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే వ్యక్తి మనకు చెప్తున్నాడో ఆ చెప్పేటువంటి వ్యక్తి దగ్గర వినయ వ్యక్తి ఎప్పుడైతే శరణాగతి భావంతో ఉంటాడో అప్పుడు అతను సహజంగానే ఇతనికి అనేక విషయాలు చెప్పడానికి ముందుకు వస్తాడనమాట. వినయ వ్యక్తి చెప్పే వ్యక్తి ఇద్దరికి కూడాను ఇప్పుడు కృష్ణుడు గాని నేను కృష్ణుడి దగ్గర నుంచి తెలుసుకోవాలి అనేటువంటి శరణాగతి భావంతో అర్జునుడు రాకపోతే కృష్ణుడు చెప్పడానికి ఆయన కూడా ప్రేరణ పొందేవాడు కాదు. అక్కడ సూత్రం ఏంటంటే కృష్ణుని ఆనందపరచడం. వినే వ్యక్తి ఏమో నేను దీనిని వింటున్నాను, నేను ఈ విధంగా ప్రశ్న అడిగి ఆయన దగ్గర నుంచి వినడం ద్వారా ఈ శ్రవణం ద్వారా కృష్ణుడు ఆనందపడాలి. ఎందుకు ఇప్పుడు వినడం కూడా ఒక సేవే కదా అది కూడా. సో నేను ఈ ఆతృతతో కృష్ణుని యొక్క కథ వినాలి అనేటువంటి ఈ ఆతృత ద్వారా కృష్ణుడు ఆనందపడాలి అనేటువంటి ఉద్దేశంతో వినేటువంటి వ్యక్తి ఉండాలి శ్రోత. మరి చెప్పేటువంటి వక్త ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను చెప్పేస్తున్నాను, ఎన్ని అడిగినా నేను చెప్పగలుగుతున్నాను అని చెప్పేసి ఆయన అలా అనుకోకూడదు. ఆయన ఏమనుకోవాలంటే గురుశిష్య పరంపర ద్వారా వచ్చేటువంటిది, కృష్ణుడి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ సందేశము గురుశిష్య పరంపర ద్వారా నా దగ్గరికి వచ్చి నా నుంచి ఈ వ్యక్తికి అందాలి అనేటువంటి భావనతో ఇతను ఉండాలి. అప్పుడు ఇతను ఆ భావన ద్వారా భగవంతుని సంతృప్తిపరచిన వాడు అవుతున్నాడు. ఈ విధంగా శ్రోత వక్త ఇద్దరు కూడా కృష్ణుని సంతృప్తిపరచాలనేటువంటి భావంతో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు వాళ్ళ మధ్య ఎన్నో కృష్ణ చైతన్యంలో గాఢమైనటువంటి విషయాలన్నీ కూడా కృష్ణుడు బయటికి తెప్పిస్తాడు. అక్కడ ఇంకో ఉదాహరణ చూడొచ్చు దీనికి, 2వ స్కందంలో 4వ అధ్యాయం తర్వాత సుగతి స్వామి 7 శ్లోకాల్లో నేను చేసేటువంటి ఈ కార్యం వల్ల దేవాది దేవుడు సంతృప్తి చెందుగాక అనేటువంటి మాటని ప్రతి ఒక్క శ్లోకంలో ఉపయోగించాడు అనమాట సుఖదేవ్ గోస్వామి. వక్తకి ఉండాల్సినటువంటి అర్హతలు అవి. ఆ విధమైనటువంటి భావనతో నేను ఇవన్నీ చెప్తున్నానంటే దీనివల్ల భగవంతుడు సంతృప్తి చెందాలనే భావన అతనికి ఉండాలి. వినే వ్యక్తికి నేను ఆతృతతో వింటున్నాను, దీనివల్ల దేవాదేవుడిని సంతృప్తి చెందాలని భావన అతనికి ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎన్నో గాఢమైన విషయాలు సైతం కృష్ణుడు బయటికి తెప్పిస్తాడు.
I hope you're not losing me. I'm getting excited. I don't know whether you're getting excited or not. I'm being honest with you. It's really amazing the kind of relationship that is there between Arjuna and Krishna. And Krishna is now, with that mood that Arjuna has just manifested, Krishna is ready to reveal more and more confidential knowledge. He's on a roll. He finishes this chapter and he doesn't wait for Arjuna to ask a question. Next chapter begins with Krishna speaking. And the next chapter Arjuna asks questions, and till the end of 9th chapter Arjuna doesn't speak again. So Krishna is reciprocating with the questions of Arjuna, elaborating in great detail. And let us see how this chapter 6 ends. He already gives a clue. Based on this question that Arjuna asked, Krishna says, Yoginamapi Sarvesham verse. Madgathe Nantra. He gives a clue of what is the topmost yogi to Arjuna at this stage. And then the 7th chapter begins. Very interesting. Here Prabhupada emphasizes hearing in the purport a lot. And he quotes all these 5 verses that we have discussed just now from the Bhagavatam. Shushushushadadhanasya. Starting from the... Srimatan Sakatav Krishna. So, the 7th chapter begins, Mayasakta Mana Partha Yogam Yunjan Madashrayam Asangshayam Samagrammam Yatha Gyasasitat Shrunu. If you keep your mind fixed upon me and you hear these messages, then you will become free from all kinds of doubts. And you will know everything that needs to be known. So, try to fix your mind upon me as you're hearing. Once again, this is only possible if you have that relationship. It's not otherwise possible. So, with that precursor, Krishna begins the 7th chapter.
ఇక్కడ ఈ ఆరాధ్యంలో ఈ విధంగా చెప్పిన తర్వాత అర్జునుడి యొక్క శరణాగతి భావాన్ని చూసి ఇంకా కృష్ణుడు అక్కడ ఆగలేదు. కృష్ణునికి వెళ్ళిపోతున్నాడు చెప్పుకుంటూ. తర్వాత 7వ అధ్యాయంలో ఏం ప్రశ్న అడగలేదు అర్జునుడు, ఏం ప్రశ్న అడగకుండా అని చెప్పేశాడు ఆయన. మళ్ళీ 8వ అధ్యాయంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. మళ్ళీ తర్వాత కృష్ణుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన ఆ విధానంలో ఉన్నాడు. అర్జునుడి యొక్క భావాన్ని చూసి ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తర్వాత 9వ అధ్యాయంలో అక్కడ ఒక ప్రశ్న అడిగాడు అర్జునుడు. కానీ ఈ 6వ అధ్యాయంలో అర్జునుడి ప్రశ్నకి సారాంశం 6వ అధ్యాయంలో చెప్పేశాడు కృష్ణుడు. ఏమిటది? అందరి యోగులకెళ్ళ కూడా భక్తి యోగి ఉత్తముడు అని చెప్పేసి 6వ అధ్యాయం చివరిలో చెప్పేశాడు. చెప్పిన తర్వాత మళ్ళీ 7వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం చాలా ఆసక్తికరమైన శ్లోకం అది. ప్రభుపాల వారి భాష్యంలో ఇంతవరకు మనం భాగవతం ఏవైతే శ్లోకాలు చర్చించుకున్నామో ఆ శ్లోకాలన్నీ ఇచ్చారు. శ్రవణం గురించి ఎక్కువ చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు, అర్జున నీ యొక్క మనసును పూర్తిగా కేంద్రీకరించి నా పట్ల నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నీ మనసును స్థిరపరిచి నా పట్ల నేను చెప్పేది విన్నావు అంటే నీ మనసులో సందేహాలన్నీ కూడా ఎగిరిపోతాయని చెప్తున్నాడు. అంటే దాని అర్థము మనం పూర్తిగా మన యొక్క మనసును ఆ చెప్పేటువంటి వాక్యాల పట్ల స్థిరపరిచి వినాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆయనతో సంబంధం సక్రమంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. సంబంధం అనేటువంటిది లేకపోతే అది సాధ్యం కాదు.
సో ఐఎమ్ స్కిప్పింగ్ సమ్ థింగ్స్ జస్ట్ టు గెట్ టు ద ఎసెన్స్ ఆఫ్ అవర్ మెయిన్ టాపిక్. ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఇస్ 9th చాప్టర్ సెడ్, మై డియర్ అర్జున, బికాజ్ యు ఆర్ నెవర్ ఎన్వియస్ ఆఫ్ మీ, ఐ షల్ ఇంపార్ట్ యూ దిస్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అండ్ రియలైజేషన్, knowing which you shall be relieved of the miseries of material existence. So, this is another principle of hearing. If you are envious of the person from whom we are hearing, even slightly or even sometimes, then the revelation of most confidential knowledge will be blocked. Through that particular person, you won't be able to hear the most confidential knowledge. So, there is a great need for overcoming that possibility of envy. Krishna therefore wants Uddhava, consider the Acharya as good as myself, respect him fully, never consider him as an ordinary person, and consider him as the representative of all the demigods. In this way accept the Acharya. So the reason he is saying that is there is a tendency for those who are in the conditioned world to have that kind of enviousness, especially towards those who are very close to Krishna. The spiritual master is very, very close to Krishna. Why? Because he's taking so much risk to deliver the conditioned souls. And because he's so very dear, there's a chance that our envy, which is originally towards Krishna, will get directed towards him. Because that is the nature of, you know, your envy is shown towards those who are dear to the ones that you love. Even this is true in material world. Suppose I want to take revenge upon you, I won't hurt you. I'll hurt your child, or I'll hurt your mother. Why? That'll hurt you more than if I hurt you. So, although my real problem is with Krishna, that problem gets reflected to the devotee of Krishna, who is very dear to Krishna. And when they give directions and instructions, the rebellious tendency towards Krishna gets directed towards them. And therefore, Krishna says here in the beginning of this 9th chapter, is the most confidential knowledge, because you're never envious of me, therefore I'm speaking this most confidential knowledge. Otherwise, some general relationship, welfare, you know, well-wishing, all that, but no deep communication.
Arjuna, నీవు నా ఎడ ఎన్నడను అసూయ కలవాడవు కానందున ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక స్థితి వలన కలిగే క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ అసూయ అనేటువంటిది లేని వాళ్ళు కృష్ణుడు చెప్పినటువంటిది అర్థం చేసుకోగలుగుతారు. అసూయ అనేటువంటిది అడ్డుగోడ వంటిది. ఎవరైతే వ్యక్తి మనకి దివ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాడో, ఆ వ్యక్తి పట్ల మనం అసూయ కనుక ఏర్పరచుకున్నామంటే ఆ వ్యక్తి నుంచి మనం పొందవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ సూచనల్ని విషయాల్ని మనం పొందలేం. అంటే గాఢమైనటువంటి సాక్షాత్కారానికి సంబంధించిన విషయాలు అతని దగ్గర నుంచి మనకి రావు. ఇది ఎందుకని ఇక్కడ అర్జునుడు దీని గురించి ఇంతగా చెప్తున్నాడంటే, మనమంతా కృష్ణుడి పట్ల అసూయ కలిగి ఉన్నాము, ఆ తర్వాత కృష్ణుడి పట్ల అసూయ కలిగి ఉన్నాము, ఇక్కడ ఎవరైతే ఆచార్యులు ఉన్నారో ఆ ఆచార్యులు వచ్చి కృష్ణుని యొక్క ప్రతినిధులు, వాళ్ళు కృష్ణుడి తరఫున ప్రచారమైనటువంటి కష్టాన్ని తీసుకుని బద్ధజీవులను ఉద్ధరించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మనం ఏం చేస్తాము, కృష్ణుడి పట్ల ఉన్నటువంటి అసూయభావాన్ని ఆ కృష్ణుడికి ప్రేమైనటువంటి ఆచార్యుల పట్ల, ఎవరైతే ఆధ్యాత్మిక ఉపదేశం అనిపిస్తున్నారో వాళ్ళ పట్ల చూపించడానికి ప్రయత్నిస్తాం. అందుకనే కృష్ణుడు ఎన్నోసార్లు చెప్తున్నాడు, ఆచార్యుని నన్నుగా గుర్తించండి, ఆచార్యుని దేవతలు సైతం పూజిస్తారు, అటువంటి ఆచార్యుని సూచనలు మీరు వినండి అని చెప్తున్నాడు ఆయన. అయితే ఈ ఆచార్యుడు ఎప్పుడైతే సూచనలు ఉపదేశాలు మనకి ఇస్తాడో, వెంటనే మనం ఏం చేస్తాము, కృష్ణుడి పట్ల అసూయను కలిగి ఉన్నాం కాబట్టి అదే ఆ విప్లవాత్మకమైనటువంటి బుద్ధి ఈయన పట్ల చూపించేస్తాం మనం. ఎందుకంటే సహజం అన్నమాట, బయట కూడా మనం ఏ వ్యక్తి ఒక వ్యక్తి పట్ల నేను అసూయను కలిగి ఉన్నాను అనుకోండి, ఆ వ్యక్తికైనా కూడా అతని పిల్లవాడినో లేకపోతే అతని తల్లిని నేను హింసించడం ద్వారా అతను మరింతగా బాధ పెట్టచ్చు అన్నమాట. అది అతన్ని బాధ పెట్టడం కన్నా కూడా అతనికి ఇంకెక్కువ బాధను కలిగిస్తుంది. అట్లానే కృష్ణుడి పట్ల అసూయ ఉంది, మనం ఆ అసూయను కృష్ణు యొక్క ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఆచార్యులు భక్తులు ఉన్నారో వాళ్ల పట్ల చూపించడానికి ప్రయత్నిస్తాం మనం. అందుకనే ఎప్పుడైతే వాళ్ల పట్ల మనం చూపించడానికి ప్రయత్నిస్తామో అది వాళ్ళ నుంచి మనకి రావాల్సినటువంటి జ్ఞానము, రావాల్సినటువంటి గాఢమైన సాక్షాత్కారం రాదు. అందుకనే మామూలుగా ఇక్కడ కృష్ణుడు అదే చెప్తున్నాడు అనమాట. మామూలుగా అసూయ అనేటువంటిది ఉందనుకోండి, పైపైనే ఉంటుంది అంతే సంబంధం, ఏమిటి బాగున్నావా ఏమిటి బాగోగలంతే. ఈ గాఢమైనటువంటి గుహ్యమైన జ్ఞానం బయటికి రాదు. ఎప్పుడైతే అసూయైనటువంటి తొలగిపోతుందో, ఎవరైతే మనకు ఆధ్యాత్మిక సందేశం ఇస్తాడో ఆ వ్యక్తి పట్ల, అప్పుడు మనం ఈ గాఢమైనటువంటి సాక్షాత్కారం అంతా కూడా తెలుసుకోగలుగుతాం.
So one last example of this from Bhagavad Gita, the 10th chapter. He says, O mighty armed Arjuna, because you are my very dear friend, my dear friend, for your benefit I shall speak to you further, giving knowledge that is better than what I have already explained. So the word in Sanskrit is Priyamanaya. Because you are very dear to me, therefore I am explaining it. So somehow or the other, if you don't become dear to the speaker, the most confidential secrets won't become revealed. Something will get revealed, some general transcendental knowledge. And you can be happy with that if you like. But those who are really eager, Athato Brahma Jigyasa, they want to get into the essence, the innermost essence of Krishna consciousness. And it should not be spoken to everybody. This is a mistake. Sometimes devotees get together and discuss very confidential topics in rather casual sorts of ways. And it doesn't really have much benefit. I will give you a personal example of mine in this connection. One time we had gone to, and I was born in a Sri Vaishnava family and raised in that. So I have some connections with them. They all like me very much, even when I go there now. One time I had gone to the Ahobala Bhat Mata's jeer, his ashram, in Selayur, in Chennai. And he was giving a class on Sharanagati, Rahasya Trayasaram, that's what they call it. They have their own dear scriptures. We wanted to attend that lecture. We asked him, can we attend it? And he said, no, next the Jiya will be giving a general class, you can attend that. This is only for those who have surrendered to him. That's what they said. The general class was more applicable to everybody, you can get some general benefit. So he was going to speak very confidential things about the conclusions of Sri Vaishnavism and so on. He didn't want to disturb the minds of persons who are not surrendered. So therefore he wouldn't speak about it. Although he likes me very much and he has visited our home and he has praised the programs there, he has great appreciation for Prabhupada, but still, when it came to hearing that very deep discussion, no thank you.
ఇక్కడ పదో అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, మహాబాహువులు గలవు అర్జున, మరలా ఆలకింపము, నీవు నాకు ప్రియమిత్రుడు ఒకటిచే ఇంతవరకు వివరించిన జ్ఞానం కన్నను ఉత్తమైన జ్ఞానము నీ హితం కొరకే నేను వివరించదును అని చెప్తున్నాడు. అంటే ఇంకొకటి ఏమిటంటే, మనం ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఆధ్యాత్మిక ఉపదేశం ఉంటున్నామో అతనికి మనం ఇక్కడ ప్రియమాణాయ అంటే అత్యంత ప్రీతములమై ఉండాలి. అత్యంత ప్రీతములమై ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి చాలా గాఢమైనటువంటి సారాంశాన్ని మనకి బోధిస్తాడు అతను. లేకపోతే సామాన్య విషయాలు చెప్తాడు, ఆ సామాన్య విషయాలతో ఏదో మనం ఇట్లా ఆనందంగా ఉండిపోవచ్చేమో, కానీ గాఢమైన విషయాలు చెప్పినప్పుడు నిజంగా కృష్ణ చైతన్య సారాంశం తెలుసుకోవాలని ఆతృత మనలో ఉంటే, సారాంశం తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఉంటే ఆయనతో మనం ఎంతో ప్రియంగా ఉండాలి. దగ్గరగా ఉన్నప్పుడే ఆ రహస్య విషయాలన్నీ కూడా బయటకు వస్తాయన్నమాట. ఇంకొకటి మనం చేసే పొరపాటు అంటే అంత అంతరంగమైన విషయాలను మనము అందరి ముందు చెప్పుకునే దానికి ప్రయత్నించకూడదు. అది అందరికీ అంతగా సహాయపడకపోవచ్చు. ప్రభువే తన ఒక సొంత ఉదాహరణ ఒకటి చెప్తున్నారు. సెలయూర్ అని చెప్పేసి చెన్నై దగ్గరలో అక్కడ ఒక అహోబిల్ల మట్టి ఉంటే అక్కడికి వెళ్లారు ప్రభు. అక్కడ ప్రభు జన్మత శ్రీవైష్ణవ కుటుంబంలో జన్మించిన వారు. శ్రీవైష్ణవులు ఇప్పుడు కూడా ఆయన ఎంత గౌరవిస్తారు అక్కడ వాళ్ళకి. ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జీయరు శరణాగతి పైన ఒక ఉపదేశం ఇస్తున్నాడు వాళ్ళ శిష్యులకి. ప్రభు వెళ్ళి అడిగారు, మేము కూడా వినిచ్చా ఈ ఉపదేశం అని చెప్పేసి. అంటే మీకు లేదు ఇది, ఇది తర్వాత మళ్ళీ ఇంకా జీయర్ గారు ఇంకొక మామూలు సామాన్యమైన ఉపన్యాసం ఇస్తారు, అది కావాలంటే మీరు కూర్చొని నిన్నొచ్చున్నారు. ఎందుకని అట్లా అన్నాడు అని అంటే, వాళ్ళకి ఎవరైతే శరణాగతి పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ శ్రీ వైష్ణవ సాంప్రదాయం యొక్క రహస్యాల్ని సారాంశాన్ని అవంతా కూడా చెప్తాడు ఆ శరణాగతి దాంట్లో. దాని ద్వారా తోటి వారిని ఇబ్బంది పడడం ఆయనకి ఇష్టం లేదు, అందుకని ఆయన వీళ్ళని కూర్చొని ఇవ్వలేదు ప్రభు వాళ్ళని. మరి ప్రభు అంటే ఆయనకి చాలా ఇష్టం, ప్రభు చేసే కార్యక్రమాలన్నీ ఆయన ఇష్టపడతాడు, ప్రభుపాద అంటే ఆయనకు గొప్ప ప్రశంస ఉంది అని ఉన్నప్పటికి కూడాను ఆ రహస్యాన్ని బోధించే విషయానికి వచ్చేసరికి లేదు.
So these are the principles of effective hearing. There are many more. We can go through it in a lot of detail, but I think I've covered quite a bit. The essence of it is that hearing is a way of developing our relationship with Krishna, and through the medium of the representative of Krishna. It's a transparent medium. He doesn't block our relationship. He actually facilitates our relationship with Krishna. If we try to develop a relationship with Krishna without the relationship with the person who is representing those teachings, we won't be successful. So, a lot depends on what kind of humble attitude we take towards that person, the submission that we manifest in our heart, and the eagerness to serve. Then, the more we get into that mood, the more the devotees will reveal to us in progressive stages. And you can do it very quickly, or you can do it over many lifetimes. The choice is each person's. Of course, these things should not be done artificially, and that's another class. There's a whole another class you can give on how to systematically proceed in doing this. But I'm hoping that you exercise some caution not to do it artificially or try to imitate somebody else who's got the relationship and trying to do this. Oh, he's got a good relationship, I want to become dear to him. And by material means, strive to get that. You won't get anywhere at all. You'll be cheated. The only way to get into that close relationship is by pranipatena, pariprasnena, sevaya. And the more intensely you practice that, the more you'll become dear to those who are entrusted by Krishna with the responsibility to give His teachings to others.
అందుకనే ఇక్కడ శ్రవణం గురించి మనం చెప్పుకున్నది. దీని యొక్క సారాంశం ఏంటంటే, కృష్ణతో సంబంధాన్ని ఏర్పరచుకోవడము. కృష్ణతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం అంటే ఆయన యొక్క భక్తుడు అనే మాధ్యమం ద్వారా కృష్ణుడితో మనం సంబంధం ఏర్పరచుకోవాలి. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ భక్తుడు కృష్ణుడికి మనకి సంబంధంలో ప్రతిబంధకం కాదు, కృష్ణుడికి మనకున్న సంబంధాన్ని ఇంకా సులభం చేస్తాడు ఆయన. ఎందుకంటే కృష్ణుడు ఆ భక్తుడి ద్వారా మనకి విషయాలు తెలియజేస్తుంటాడు కాబట్టి, మనం ఈ భక్తునికి హృదయంలో విధేయత ఉండాలి, సేవలో ఆత్రుత ఉండాలి. ఈ రెండింటితో మనం అతని గనక శరణాగతి పొందితే, అతనితో మన సంబంధం బాగా ఏర్పరచుకుంటే కృష్ణుడితో మనకి సంబంధం సులభంగా ఏర్పడుతుంది. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని ఇది చెప్పాం కదని చెప్పి కృత్రిమంగా సంబంధం ఏర్పరచుకునే దాన్ని కూడా మనం ప్రయత్నించకూడదు. కృత్రిమంగా అతనికి ఆయనతో బాగా మంచి సంబంధం ఉంది, మనం కూడా ఆ విధంగా సంబంధం అతనితో పెంచుకోవాలని కృత్రిమంగా ప్రయత్నించకూడదు అనమాట. నిజాయితీగా ఇక్కడ చెప్పిన పద్ధతి, పరిప్రశ్నైన, ప్రణిపాత్యన, సేవయ, ఆ పద్ధతుల ద్వారా ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించినట్లయితే అది మనకి ఎంతో చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ పద్ధతులు మనం ఆయనతో సంబంధం ఏర్పరచుకుంటామో, ఎవరైతే ఆధ్యాత్మ గురువు ద్వారా ఏర్పాటు చేయబడున్నాడు ఆ వ్యక్తితో, ఆ వాళ్ళ సూచనలన్నీ కూడాను ఆయన ద్వారా మనకు వస్తాయి. ఆ శ్రవణం యొక్క నిజమైన ఫలితం మనం చూడగలుగుతాం.
A member of the parampara is very eager to see that there's at least one person who fully understands the siddhantic conclusions, the innermost conclusions of that particular line of sampradaya. And therefore, they're not going to just give it to anybody and everybody like that. It won't be revealed to everybody. Atha Shri Krishna Namadi na bhaved grahim indriyai sevan mukhe hijivvado swayameva surati adaha. Unless one manifests that very deep mood of service, the innermost secrets of Krishna consciousness will not be revealed. Dharmasya tattvam nihitam guhayam mahajano yanagata pantha. So this is the summary. Thank you very much. Is there any questions or comments?
పరంపరలో ఉన్నటువంటి సభ్యులుగా ఎవరైతే ఈ పూర్తిగా వినయమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారో, సేవాభావాన్ని కలిగి ఉంటారో, అంటే ఈ అత శ్రీకృష్ణ నామాది శ్లోకంలో చెప్పబడినట్లుగా ఆ రకమైనటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తులకే పరమరహస్యాన్ని ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళు కూడా చూస్తారు ఎవరన్నా ఒక వ్యక్తికి మనకి పరమరహస్యం అంతా కూడా చెప్పాలి అని చెప్పి. అందరికి ఎవరు పడితే వాళ్ళకి ఎవరు, వాళ్ళు ఎవరైతే ఆ సేవాన్ముఖేహి అనేటువంటి భావన కలిగి ఉంటారో వాళ్ళకే వాళ్ళ పరమరహస్యాన్ని చెప్తారు.
Any questions? Comments? Yes, Prabhu.
It's a confidential inquiry and also confidential revelation you are mentioning. When Sutta Goswami was, before he was speaking, he was remembering Sukadeva Goswami. But it appears that, you know, Sukadeva Goswami actually came for Parikshit Maharaj. And there were many other sages assembled there. And at least there was no active relationship between Sukadeva Goswami and Sutta Goswami.
Well,
how did it work out there? Well,
beautiful question. In fact, I'm glad you mentioned it. I was going to come to this point. How to benefit from general hearing. because we talked a lot about a specific type of relationship and hearing in that relationship. So many of our classes are not necessarily like that. Sudha Goswami had a deep service attitude towards Sukadeva Goswami. He wasn't hearing casually. He was hearing as attentively as Maharaj Parikshit was hearing. He had the same mood of inquiry. And he had the same submission. And therefore he was able to benefit. And in fact, Sudha Goswami was appointed by Balaram to speak in place of his father, Ramaharshana. So, why did he choose Sudha Goswami? It wasn't just because he was his son. Lord Balaram is not going to appoint a Vena to speak in place of Ramaharshana Sutta. So, because of his inner attitude. So we can benefit from general classes in the following way. We can have that mood of service to that devotee. We can try to be very pleasing to Krishna through that hearing process. And we should try to reinforce the teachings that we have received from those persons who are primarily giving us Krishna consciousness. Then we can benefit from hearing from so many persons with great advantage. But on the other hand, if we are trying to get a little bit here, some points here, some points here, some points here, then we won't really make much progress in the hearing department. Rather, we'll get confused. Multiple persons will speak in different ways and you'll just get confused. So it's not that you can't hear from other persons, but when you hear, the mood of service towards the primary shelters in your Krishna consciousness should get enhanced. Sudha Goswami had that. Therefore he was able to benefit as much as Maharaj Parikshit.
ప్రభు ప్రశ్న ఏమంటే మనం గుహ్యంగా అంటే రహస్యంగా విచారణ చేసి ఆ రహస్యమైన విషయాల్ని ఆ ఆధ్యాత్మిక గురువు నుంచి రహస్యంగా మనం తెలుసుకోవాలని ఇప్పుడు చెప్పుకున్నాం. దానికి గాను మనం శ్రవణలో నిజమైన ఫలితాన్ని పొందాలంటే చెప్పేటువంటి వ్యక్తితో మనకి సంబంధం ఉండాలని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరి వ్యక్తి దగ్గర నుంచి అయితే మనం వింటున్నామో ఆ వ్యక్తికి మనకి సంబంధం ఉండాలని చెప్పుకున్నాం. సోదర గోస్వామి ఈ నమిసారణ ఋషులందరికీ కూడా బాగా తను వివరించబోయే ముందు తన గురువుని అంటే సుఖదేవ గోస్వామిని ఆయన కీర్తిస్తున్నాడు. సుఖదేవ గోస్వామి నుంచి ఆయన భాగవతం విన్నాడు. కానీ ఎట్లా విన్నాడు? సుఖదేవ గోస్వామి పరీక్షిత మహారాజు చెప్తుంటే ఎక్కడ వేలాది మంది ముళ్ళంతా కూర్చుంటే అందులో ఒక ఆయన సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి చెప్పింది పరీక్షిత మహారాజుకి. సుఖదేవ గోస్వామికి సుఖదేవ గోస్వామికి నేను ప్రత్యక్షంగా అనుబంధమైన సంబంధం ఏమీ లేదు కదా. మరి లేకపోయినప్పటికీ కూడాను ఈయన అంత చక్కగా భాగవతం ఎలా చెప్పగలిగాడు, సుఖదేవ గోస్వామిని ఎలా కీర్తించగలిగాడు అంటే ప్రత్యక్ష అనుబంధం లేదు కదా. మరి శ్రవణ యొక్క ఆ ఫలితాన్ని ఎట్లా పొందాడు ఆయన? ప్రభు చెప్తున్నారు అక్కడ సూత గోస్వామి అందరిలో కూర్చున్నాడు కానీ అందరూ మామూలుగా వినలేదు. ఆయన చాలా శ్రద్ధతో సుఖదేవ గోస్వామి పట్ల సేవాభావంతో పరీక్షిత మహారాజు ఎంత శ్రద్ధతో అయితే ఉన్నాడో ఎంత విచారణ అయితే కలిగి ఉన్నాడో సుఖదేవ గోస్వామిని ప్రశ్నించాలి అని అంతే విచారణ సూత గోస్వామి కలిగి ఉన్నాడు, అంతే సేవాభావన సూత గోస్వామి కలిగి ఉన్నాడు. అందువల్ల ఆయన చెప్పగలిగాడు. అంతే కదా, ఇప్పుడు సూత గోస్వామి అక్కడ వినేటప్పుడు సుఖదేవ గోస్వామి పట్ల సేవాభావం కలిగి ఉన్నాడు, కృష్ణుని సంతృప్తి పరచాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, చెప్పినటువంటి విషయాల్ని ఆచరించాలి, విన్న విషయాన్ని ఆచరించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఆయన పరిషత్ మహారాజు ఏదైతే ఫలితాన్ని పొందుతున్నారో అదే ఫలితాన్ని, అంత శ్రద్ధగా శ్రవణం చేసిన ఫలితాన్ని ఆయన పొందాడు అక్కడ. ఇప్పుడు ఈ సూత గోస్వామిని భాగవతం చెప్పని ఎవరు చెప్పారు? బలరాముడు చెప్పాడు. ఆయన తండ్రి నేను రోమహర్షుని స్థానంలో ఈ సూత గోస్వామిని పెట్టాడు. సూత గోస్వామిని ఎందుకు పెట్టాడు? మహారాజు వేణుని పెట్టిండొచ్చు కదా. సూత గోస్వామి పెట్టాడంటే ఆయనకి తెలుసు అనమాట, ఈ సూత గోస్వామి అక్కడ విన్నాడు అని చెప్పేసి, ఆ అర్హత కలిగిన వ్యక్తి అని చెప్పి తెలుసు. ఇట్లా మనం కూడా ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే వింటున్నామో సామాన్యంగా వినేటప్పుడు కూడా, అంటే ప్రత్యక్ష అనుబంధం ఆయనకి మనకి లేకపోయినా సామాన్యంగా వినేటప్పుడు కూడా చెప్పే వ్యక్తి పట్ల మనకి సేవాభావం ఉండాలి. నేను వినేటువంటి ఈ శ్రవణం కృష్ణుని సంతృప్తి కోసం అని చెప్పేసి మనం భావనతో ఉండాలి. చెప్పినటువంటి సూచనలు మన నిజ జీవితంలో ఆచరించాలనే ఉద్దేశం ఉండాలి. ఈ మూడు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం శ్రవణం చేసినటువంటి పూర్తి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అప్పుడు మనం అటువంటి వ్యక్తుల దగ్గర మనం ఆ భావనతో వింటే అది మనకి ప్రయోజనం ఇస్తుంది, ఇద్దరు ముగ్గురు దగ్గర విన్నా కూడా. అలా కాకుండా దానికి వ్యతిరేకంగా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వేసి దాంతో ఏదో ప్రయోజన ఫలితం పొందామని చూస్తే కుదరదు. ఇక్కడ విషయం ఎట్లా ఉండాలంటే కృష్ణ చైతన్యంలో మనకి ప్రాథమికంగా ఎవరైతే సూత్రం ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, ప్రాథమికంగా ఎవరైతే మార్గనిర్దేశకత్వం ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ పట్ల విశ్వాసం చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఇతరుల దగ్గరికి వెళ్ళి వినొచ్చు మనం. అందుకని ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం సూత్రం పెట్టుకుంటే పనిచేయదు.
You told that in prema stage one can see Lord face to face, but we see many demons saw Krishna face to face, but they didn't recognize him. They didn't recognize him as Krishna. So even if in fact when Krishna was present on earth, very few people recognized him as God. So naham prakasha sarvasya yoga maya samavrata mudoyam nabijanati loko mam ajamavyayam. So Krishna reserves the right to reveal himself. Maya javaniko achannam agya dosha jama avyayam alakshase mura drusha nato nantidaroyata. So they may see him as a great personality or something like that, but they never see him as the supreme. But a devotee sees Krishna with great love, with full understanding of his transcendental nature.
Krishna mande మీరు చెప్పారు ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే కృష్ణుని ముఖాముఖి దర్శించగలుగుతాడని. మరి ఎంతమంది రాక్షసులు కూడాను కృష్ణుని ముఖాముఖి చూశారు కదా అంటే, వాళ్ళు కృష్ణుని చూశారు కానీ కృష్ణ భగవంతుడిగా చూడలేదు వాళ్ళు, వాళ్ళు మామూలు వ్యక్తిగానే చూశారు. అందుకనే కృష్ణుడు భక్తులకే ఆయన అర్థమవుతాడు అనమాట. శ్లోకంలో చెప్పబడి ఉన్నట్లు కృష్ణుని అర్థం చేసుకోవాలని అంటే ఎవరైతే భక్తుడు ఉంటాడో ప్రేమతో ఈయన దేవాదిదేవుడు అనే భావంతో కృష్ణు గురించి సంపూర్ణంగా అర్థం చేసుకుని ఉంటాడు. కృష్ణు యొక్క స్థితి అంతా కూడా ఆయనకు తెలుసు, స్వభావం అంతా తెలుసు, ఆ భావంతో చూస్తాడు. మామూలు వాళ్ళు కృష్ణుడు ఏదో ఒక గొప్పవాడు అనుకుంటారు, లేదంటే ఆయన ఎవరో ఒక గొప్ప మనిషి అనుకుంటారు. భగవంతుడిగా మాత్రం ఆయన చూడలేరు. కృష్ణుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడాను ఆయన భగవంతుడిగా అందరూ చూడలేకపోయారు. ఇక్కడ ప్రేమ భక్తిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి కృష్ణుని చూస్తాడు అంటే అర్థము కృష్ణుడు సంపూర్ణంగా అర్థం చేసుకుని చూస్తాడు అని అర్థం.
లాస్ట్ క్వశ్చన్.
హరే కృష్ణ. సో నారాయణ సేన అండ్ కృష్ణ వాజ్ ఆఫర్డ్ దుర్యోధన, హీ చూస్ నారాయణ సేన నాట్ కృష్ణ. వెన్ అర్జున చూస్ కృష్ణ, దుర్యోధన ఇస్ వెరీ హ్యాపీ. సరి కదా నారాయణ సేన.
ఉదాహరణ ఏమంటే దుర్యోధనుడు నారాయణ సేన కోరుకున్నాడు కృష్ణుడు వద్దని, అర్జునుడు ఏమో కృష్ణనే కోరుకున్నాడు. కృష్ణుని కోరుకోవడం చూసి అర్జునుడు దుర్యోధను సంతోషం వేసింది, పర్లేదులే కృష్ణుడే నాకు నారాయణ సేన దక్కింది అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. కృష్ణుడు అర్జునుడు వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకున్నాడు.
In fact, Krishna showed the universal form, a partial universal form to Duryodhana. Still Duryodhana couldn't understand. He thought he would be able to capture Krishna.
Vastavaniki Krishnudu Duryodhanaki pakshikanga visvarupam chupichadu. Chupichinappudiki kudanu Duryodhana ardham chesukolekunda Krishna nenu inka patti bandhinchagalemo ani cheptunnadu.
So I'm really grateful to all of you. I hope it was meaningful to you. I'm sure some of it was a little more advanced than what you were expecting. But the reason I did it is to give you a full picture of what effective hearing should do to us. And I wanted to give the full picture. And we may only be able to understand a little bit of that picture, it's okay. It's still beneficial to hear what standards of devotional service one can reach simply through good hearing. Prabhupada had a lot of faith in this hearing process and he wanted us to have the same faith. So how can a neophyte devotee proceed to cultivate loving relationship with other Vaishnavas without at the same time committing any aparad? They should do it under guidance, that's all. A neophyte devotee should always stay in the guidance of superior devotees so that he won't get confused or he won't do mistakes or offenses. So that it's not that you should not cultivate a relationship with other Vaishnavas or you should not cultivate a loving relationship with one person in a deep way. It's not like that. But if you do it with some guidance, everything will work out nicely. Just like a child learning to walk, he has to have someone hold his hands and somebody encourage him so much, and then he walks two or three steps and he falls down. So If he is doing it under guidance, there is really no danger. If he does it on his own, he might make mistakes. He might commit aparadhas. He might start comparing devotees. And so on, in a material sort of way. So he can commit many offenses.
ప్రభు చెప్తున్నారు ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా శ్రవణం పద్ధతి పట్ల ఎంతగానో విశ్వాసం ఉంచేవాళ్ళు. శ్రవణం అనేటువంటి ప్రభావవంతంగా శ్రవణం చేయడం అనేటువంటిది మనల్ని భక్తులు ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పేవారు. అందుకనే ప్రభు మనకి దానిలో ఉన్నటువంటి విషయం అంతా కూడా సారాంశ రూపంలో చెప్పడానికి ప్రయత్నించారు. ఎందుకని ఇంత విస్తారంగా మనకి చెప్పారు అంటే, కనీసం మన సూత్రాలు అనేటువంటి అవగాహన చేసుకోవడం కోసం, ఇది మనం చేరుకోవాల్సిన స్థితి అని చెప్పి మనం అర్థం చేసుకోవడం కోసం మనకంతా కూడా చెప్పారు. ఇంకొక ప్రశ్న ఏమంటే, ఇక్కడ కనిష్టాధికారి అతను భక్తులతో ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలని అపరాధాలు చేయకుండా ఎట్లా అలవరుచుకోవాలి అన్నారు. మార్గనిర్దేశకత్వం తీసుకొని చేస్తే అయిపోయింది అంతే. అతను ఇంకో తోటి భక్తునికి ఎవరైతే ఉంటారో తన యొక్క పై భక్తులు, వాళ్ళ మార్గనిర్దేశకత్వం తీసుకుంటూ అతను చేస్తూ ఉన్నట్లయితే ప్రేమపూర్వక సంబంధం ఏర్పరచడం కష్టం కాదు. ఒక వ్యక్తితో గానీ అందరు వైష్ణవులతో గానీ అదేం కష్టం కాదు. కాకపోతే మార్గనిర్దేశకత్వం ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా సొంతంగా చేయడానికి ప్రయత్నించాడంటే మాత్రము అతని సొంత ప్రయత్నాల్లో అతను ఏం చేస్తాడు, చిన్నగా పోల్చడం మొదలు పెడతాడు. పోల్చడం మొదలు పెడితే అపరాధం అవుతుంది. అట్లా అతను ఇబ్బంది పడే అవకాశం ఉంది. మార్గనిర్దేశకత్వం చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు.
I have opened my heart completely to you. So I have taken a risk. Generally it is not a good idea to open your heart so freely. But this is my weakness. I just put it in front of everybody. You can do what you like with it. I'm grateful to Revati Raman Prabhu and Yashoda Dulal Prabhu and all the other Vaishnavas here in Tirupati for tolerating me for the last 3 days. I'm sure it was very austere for all of you because practically speaking every 2 hours there's a 3-hour class. Revati Ramana Prabhu encourages me and I get over enthusiastic and I do it. But overall the result for me is very good. I feel very inspired. I'm charged up. I'm going to the West now in a couple of days. And I'll need all the mercy I've received from all of you to do my service there properly. So I will be leaving tomorrow from Tirupati. Again, hopefully we'll see you again in January. Hare Krishna. Srila Prabhupada ki jai.
Well, for me this was very chance arrangement. I was just passing by. I didn't know I would meet such a deep and wonderful Vaishnava. I had heard that in the south you find the most amazing devotion, and so I came in by chance. I didn't know the seminar was on, and then I met such a personality that well, I can honestly say I've never met a man of such combined knowledge. But not just knowledge, but that combined with bhakti. When one has knowledge and you combine that with bhakti, then such a personality can access such depth of information and gems, like going to the bottom of the seabed when most of us are just playing around on the surface. I found that very awesome, most inspiring. And when you hear the Western devotees, there's no discrimination between what is Western, what is Eastern, but still, when you hear the Vaishnavas speaking who have come from good samskar, good family background, and have the proper adhikar, then it's a whole other level of understanding, and it puts up something that we all can aspire for by hearing the topmost. Isn't it? Srila Prabhupada wanted the topmost, and we all aspire for that. And Krishna Smaran has presented it with the topmost, not just from jnana, but from his personal vigyan or realization. So I'm most inspired, most fortunate, like like a dog, I wandered into this arena, and the hairs on my back are standing up with ecstasy. So, Krishna Smaran Prabhu Ki Jai. Revati Raman Prabhu Ki
Jai.
Prabhu Jeptunaru. నేను యాదృచ్ఛికంగా ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభు యొక్క ఉపన్యాసాలు అవన్నీ విని నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే జ్ఞానం మాత్రమే కాదు, సాక్షాత్కారం, భక్తి అయినటువంటి సాక్షాత్కారం కలిగినటువంటి వ్యక్తి ప్రభు. మనమంతా కూడా మామూలుగా సముద్రం పైపైన తిరుగుతూ ఉంటాం, కానీ సముద్రం లోపలికి వెళ్తే అక్కడ రత్నాలు దొరుకుతాయి అన్నమాట. ఆ రత్నాలు నిజంగా ప్రభుకు దొరుకుతున్నాయి అంటే అంత గాఢమైనటువంటి సాక్షాత్కారం అని చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏమంటే పాశ్చాత్య భారతీయ అని చెప్పి వ్యత్యాసం చూపడం కాదు, సహజంగా మంచి సంస్కారం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చెప్పేటువంటి స్థాయి, వాళ్ళ యొక్క ఆచరణ అంతా కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటాయి. ప్రభుపాద కోరుకున్నటువంటిది కూడా అదే, అవంతా కూడా నేను కృష్ణస్మరణ ప్రభులో చూస్తున్నానని చెప్పి ప్రభువు చెప్తున్నారు.
హరే కృష్ణ. సో ఐ మీన్ రియల్ గ్రేట్ జుబిలేషన్ ఫర్ ద పాస్ట్ 3 డేస్. ఇట్ ఇస్ సింప్లీ ఎక్స్టాటిక్. ఇట్ ఇస్ లైక్ ఎ ఫెస్టివల్. అండ్ కృష్ణస్మరణ ప్రభు ఇస్ వెరీ మెర్సిఫుల్. Because whenever I invite him, he simply accepts the invitation and comes here. It's a very, very special mercy myself and all the devotees here we are receiving. So what I can say, after the construction of this big project, and before we were just maintaining just 5,000 square feet, and the devotees were there, it was okay. Maintaining just 5,000 square feet and the devotees, the old small temple, it was very nice. But overnight, we came to this new temple. From 5,000 square feet to 1 lakh square feet. Even this experience is something very new to me. And of course I face some adversities also. A lot of some disturbance and some hurdles. I was just wondering, you know, how to manage this one, how to manage this. Then I thought the old equations will not work in the new temple. Old equations are okay for the old temple. For the new temple we should have different equations. Then I very sincerely pray to Shishi Radhar Govindji Ashtasaki and Shri Prabhupada and my Guru Maharaj. So by these prayers and by their mercy, they sent Krishnasvam Prabhu here to educate us.
Prabhu చెప్తున్నారు ఇక్కడ ముందు పాత మందిరంలో అయితే ఒక 5,000 చదరపు అడుగుల్లో మేమంతా ఉండేవాళ్ళము. కానీ మందిర నిర్మాణం పూర్తవగానే 5,000 నుంచి 100,000 చదరపు అడుగుల్లోకి ఒకేసారి పెద్ద స్థలంలోకి వచ్చేసరికి కొంచెం పరిస్థితులన్నీ కూడాను మారిపోయాయి. పరిస్థితులు మారిపోయినప్పుడు కొద్దిగా ఇబ్బందులు తారతమ్యమైనటువంటి ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఎట్లా మళ్ళీ చక్కదిద్దాలి, పాత మందిర సూత్రాలు కొత్త మందిరాన్ని పనిచేయమని చెప్పి అర్థమయ్యి ప్రభు ప్రార్థించారు. రాధాగోవిందులకి, ప్రభుపాదికి, గురు మహారాజుకి ప్రార్థిస్తే అప్పుడు వెంటనే వాళ్ళు అత్యంత కృపతో దయతో కృష్ణస్వామి ప్రభుని మనకి పంపించారు.
సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. యాజ్ దిస్ మార్నింగ్ ప్రభు టోల్డ్ ఇన్ ద మార్నింగ్ క్లాస్, Srila Prabhupada gave 7 points, 7 principles for ISKCON. In the 7, 5 are for education. So it's very, very important to get educated. Then you can read it. It's like Jnana Vijnana Triptatma. Like Ashwara Dulal Prabhu said, that he has got the Jnana and the Vijnana, realized knowledge. Some people just have bookish knowledge, and just read the book and give a lecture, that's one thing. And reading and contemplating and realizing and applying that in our lives, then a person sees it has a different vibration. People can grasp it to their hearts.
తర్వాత ఇక్కడ జ్ఞానము విజ్ఞానము రెండు కూడా అవసరం. అవి కృష్ణస్వామి ప్రభులో మనం చూడొచ్చు. యశోదలాల ప్రభు చెప్పినట్లు జ్ఞానం అంటే ఎవరైనా సరే పుస్తకాల నుంచి చదివేసి చెప్పేస్తూ ఉంటారు అనమాట. కానీ విజ్ఞానం అంటే ఆ పుస్తకాల నుంచి చదివి దాన్ని మనం చేసి దాన్ని నిజ జీవితంలో ఆచరించి అటువంటి వ్యక్తి చెప్పినప్పుడు ఆ ప్రకంపన అనేటువంటిది వేరేగా ఉంటుంది. ఇది చెప్పడమే ముఖ్యం మనకి. ఎందుకు పొద్దున చెప్పుకున్నాం ఇస్కాన్కి 7 ప్రయోజనాలున్నాయి. 7లో 5 ప్రయోజనాలు ఏమిటంటే ఈ విద్యను బోధించడమే, దీనిని బోధించి అందరికీ దీని పట్ల అవగాహన కలిగించడమే 5 సూత్రాలు ఉన్నాయి అనమాట. అంటే అది ముఖ్యమైనటువంటిది.
సో ఆఫ్టర్ దిస్ సెమినార్స్ లెట్స్ నాట్ ఫర్గెట్ దిస్, లెట్స్ కమ్ వాట్ ఎవర్ వి హర్డ్, లెట్ us try to apply that in our lives. Let us bring quality in our devotional life. Otherwise, we'll never enjoy devotion. You know, we'll be just calling ourselves devotees, but there's no real ruchi as Prabhu explained so many points on ruchi. We'll miss the whole point. We'll not get the ruchi. At the same time, the next birth, we don't know the destination. You know, it's a big thing, big question mark. As a devotee, sometimes we cheat ourselves.
అందుకనే మనం ఈ విషయాలన్నీ కూడా మర్చిపోకూడదు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మననం చేస్తూ మనం గుర్తుపెట్టుకోవాలి, వీటిని మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. అలా లేకపోతే మనం భక్తుడిగానే పిలుచుకుంటాము, మనమంతా కూడా పాటించాలి. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే భక్తులుగా పిలుచుకుంటాం కానీ భక్తిని మాత్రం ఆనందించలేమన్నమాట. ఒకసారి భక్తుడి పేరుతో ఉంటున్నాము, తర్వాత జన్మలు మరి మన గమ్యం ఏంటి మనకే తెలియదు. అందుకనే వీటన్నింటినీ కూడా పాటించకపోవడం వల్ల ప్రభు ఆ రుచి అనేటువంటి స్థాయిలో చెప్పారు కదా చాలా విషయాలు, అవన్నీ నిజంగా మనం ఆస్వాదించలేము. అవి ఆస్వాదించలేకపోవడం వల్ల ఏమవుతుంది, మనల్ని మనం భక్తులుగా పిలుచుకుంటాం, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం.
సో ఐ థ్యాంక్ కృష్ణస్వామి ప్రభు హోల్ హార్టెడ్లీ, అండ్ ఐఎమ్ ఎటర్నల్లీ ఇండెబ్టెడ్ టు హిమ్ ఫర్ ద నాలెడ్జ్ వాట్ హిస్ గివెన్ టు మీ అండ్ టు ఆల్ ద డివోటీస్ హియర్, ఎస్పెషల్లీ రాధా గోవింద టెంపుల్. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ హిస్ గ్రేస్ యశోద్ దుర్లాల్ ప్రభు, సచ్ ఎ వండర్ఫుల్ స్వీట్ డివోటీ, దో ఈస్ వెరీ సీనియర్, హిస్ హార్ట్ ఈస్ లైక్ ఎ చైల్డ్. You know, just with us, you're just playing, you know, dancing like mad in the kirtans and encouraging us, inspiring us. Yeah, and his loving smile, always smiling, encouraging the devotees. So I request him also to come regularly to Tirupati and enlighten us.
మనకు చక్కగా ఈ విషయాలన్నింటినీ కూడా అందజేసినందుకు కృష్ణస్వామి ప్రభుకి శాశ్వతంగా మనం అందరం కూడా రుణపడి ఉంటాము. ఇంత చక్కటి విషయాలన్నీ మనకు అవగాహన కలిగించినందుకు, అదేవిధంగా యశోదలాల ప్రభు కూడా ఎంతో చక్కటి మధురమైన భక్తుడైన, మనకి చాలా ఉన్నతమైనటువంటి భక్తుడు, చాలా కాలం అనే ఇష్టాలు ఉన్నారు అయినా కానీ పసిపిల్లవాళ్ళలాగా కలిసిపోతూ అందరిలో చక్కగా కీర్తనలో చక్కగా నాట్యం చేయటం అంతా కూడా, వారు కూడా వీలున్నప్పుడు మందిరానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం.
హిస్ గ్రేస్ కృష్ణ స్మరణ ప్రభుకి, హిస్ గ్రేస్ యశోదలాల్ ప్రభుకి, శిలా ప్రభుపాద్ కి విధాయ గౌర్ ప్రేమనంది హరి హరి బోల్.
జయ శివ రమణ ప్రభుకి.